ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ. శ్రీనివాసం వెంకటేశం తిరుమలేశం. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే రుద్రాయ. ఇప్పుడు నేను ఆత్మ పొందేవారు. మన జ్ఞాన యజ్ఞంలో, ఈ ప్రాంతంలో జరిగే జ్ఞాన యజ్ఞంలో ఇది ద్వితీయం. నిన్న ఐదివారంలో ఒకటి చెప్పాలనుకున్నా మరొకటి చెప్పాను. అక్కడ వేదాల గురించి ఎక్కువ చెప్పా. అంటే 1000 మంది తల్లిదండ్రులు చేయలేని మంచి మనకు వేదం చేస్తున్నారు. 1000 మంది తల్లిదండ్రులు చెప్పలేని మంచి మనకు వేదం చెబుతున్నాను. అది నిన్న మనం 5వ వారంలో ప్రవచనం చేసుకున్నాం. నిన్న అనుకున్న సబ్జెక్టు మనం నేను చెప్పలేకపోయాం. అది జనరల్గా మాట్లాడడం నిన్న. మన ముందు ఈ ఆధ్యాత్మిక రంగంలో ముందు కావలసింది ఫౌండేషన్ చాలా ముఖ్యం. మనం ఏ పని చేసినా, ఈ లోకానికి సంబంధించిన పని చేసినా, నిర్వాణ సుఖం పొందటానికి ప్రయత్నం చేసినా, మోక్షస్థితిని పొందటానికి ప్రయత్నం చేసినా, ఏకం పరం, ఈ రెండింటిని ఏది సాధించాలనుకున్నారు, రెండూ సాధించాలనుకున్నారు. We need God's grace. ఈశ్వరుని యొక్క, భగవంతుడి యొక్క దయ లేకుండా, అనుగ్రహం లేకుండా ఏది సాధించలేము. అది ముందు ఫండమెంటల్గా మనకు అర్థం కావాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండా, ఆయన కటాక్షం లేకుండా, ఆయన దయ లేకుండా, యహంలో కానీ పరంలో కానీ ఏది సాధించలేము. అందుకే మనం ఏ పని చేసిన ముందు గణపతి పూజ చేస్తారు. ఓం గం గణేశాయ నమః, ఓం గం గణపతయే నమః, ఓం జ్ఞానరూపాయ నమః. మొదట పూజ గణపతికి చేస్తాం. గణపతి అంటే గణపతి రూపంలో ఉన్న ఈశ్వరుడు. ఆయన ఈశ్వరుడు గణపతి రూపంలో ఉన్నాడు. అందులో చదువు శ్రద్ధగా రావాలనే విద్యార్థులు కూడా ఎక్కువ గణపతిని ఆరాధిస్తారు. ఈ దేవతలు, అందరి దేవతలు కూడా, దేవతలు ఉన్నారు మన కళ్ళకు కనపడరు. ఇంత విశాలమైన ప్రపంచాన్ని సృష్టించి, ఇంత వస్తుజాలను సృష్టించినటువంటి దేవుడు దేవతలను సృష్టించలేడా? సృష్టించలేడా? ఈ పంచభూతాలను సృష్టించినటువంటి పరమేశ్వరుడు దేవతలను సృష్టించలేడా? అంత శక్తి లేకుండా ఉంటాడు ఈశ్వరుడు. అయితే మనకి భగవాన్ ఈ రోజున మనకి ఈ రోజున తీసుకునే సబ్జెక్ట్ ఏంటంటే, సత్సంగం వల్ల ప్రాపంచిక విషయాలతో సంబంధం తగ్గిపోతుందండి. మన అందరికీ లోక జ్వరం ఎక్కువగా ఉంది. మనందరికీ కూడా లోక జ్వరం ఎక్కువగా ఉంది. ఆ జ్వరం తగ్గాలంటే సజ్జన సాంగత్యం చెయ్యాలి. మనకి ఏదైనా శరీరానికి జ్వరం వస్తే ఏదో మందులు వాడతాం జ్వరం తగ్గటానికి. మరి ప్రాపంచిక జ్వరం ఎక్కువ ఉంటే, లోక జ్వరం ఎక్కువ ఉంటే ఏం చేయాలంటే, సత్పురుషులు సహవాసం చేయాలి. మట్టి చాలా శుభ్రం చేసి కానీ కొండ చేయడు. ఈ మట్టిని కొండలకేం చేస్తారు, అది చేసేటప్పుడు చాలా శుభ్రం చేస్తాడు. అందులో రాళ్ళు ఉంటే అనవసరంగా మట్టిని చాలా శుభ్రం చేసి కానీ దాని కొండ కింద తయారు చేయడు. మట్టిని శుభ్రం చేయకుండా ఆడు కొండను చేశాడనుకోండి, కొండంతా బేట్లు వారిపోతాయి. అందులో రాళ్ళు ఉన్నాయనుకోని చిన్న చిన్న రాళ్ళు, కొండ తయారైనా అన్ని బేట్లు ఇచ్చేస్తాయి. అంటే మట్టిని శుభ్రం చేయడానికి ఆ కుమ్మరవాడు ఎంత కష్టపడతాడో, ఈ సజ్జన సాంగత్యం వల్ల కూడా మన మనస్సు శుద్ధి అవటానికి సజ్జనులు సహకరిస్తారు. హోలీ కంపెనీ అంటే సత్పురుషు సహవాసం కోసం అవసరమైతే భూమి యొక్క అంచుదాక వెళ్ళిన ఆయన ఇష్టం చెప్పాడు. భారతదేశం యొక్క అంచుదాక కాదు, భూమి యొక్క అంచుదాక వెళ్ళమని. ఒక ఆత్మవిద్య తప్పించి, బ్రహ్మవిద్య తప్పించి, అన్ని పొట్టకు సంబంధించిన విద్యలు. మరో కాలేజీలో చదువుకుంటున్నాం, యూనివర్సిటీలో చదువుకుంటున్నాం, ఏ కోర్సు చదువుకున్నప్పటికీ అన్నీ పొట్టకు సంబంధించిన విద్యలే. ఈ ప్రపంచం ఎంత నిజమో, మన శరీరం ఎంత నిజమో, మన పొట్ట ఎంత నిజమో, వ్యవహారం ఎంత నిజమో మనం కాలేజీలో నేర్చుకునే విద్యలను కూడా ఉంచే. విద్య అంటే మనకు మోక్షాన్ని ప్రసాదించే, అదే నిజమైన విద్య. మనకు మోక్షాన్ని ప్రసాదించేదే జ్ఞానం, మిగతా విద్యలైనా అవి విద్యల కింద కనిపించే అవిద్యలు అన్నాడు శాస్త్రం. మిగతా కూడా విద్యలే, కానీ నిజమైన విద్య ఏంటంటే మనకు ఆత్మసుఖాన్ని, ఆత్మజ్ఞానాన్ని, మోక్షాన్ని, నిర్వాణ సుఖాన్ని, స్వర్గరాజ్యాన్ని కలగజేసే విద్య ఒకటే నిజమైన విద్య. మిగతా కూడా విద్యలే, మిగతాయి కూడా విద్యలే, అవి విద్యల్లా కనిపించే అవిద్యలు. అది నీకు పొట్ట వెళ్ళటానికి సహకరిస్తాయి, నీకు పొట్ట పోషించుకోవడానికి సహకరిస్తాయి, కానీ నీకు మోక్షాన్ని అవ్వదు. అంటే మోక్షం ప్రసాదించేది ఆత్మవిద్య ఒకటే. ఆత్మజ్ఞానం లేకుండా మోక్షం లేదు. అయితే హోలీ కంపెనీ సజ్జన సాంగత్యం, ఈ సజ్జన సాంగత్యం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండా మనం పవిత్రులు అవుతాం, ఇలా సత్వగుణం పెరుగుతుంది. సజ్జన సాంగత్యం వల్ల మనకి సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణం కూడా గుణమే, గుణం అంటే ఒక తాడుచూడు సమానం. గుణాలు కూడా మనల్ని బంధిస్తాయి, ఎవరో మనల్ని బంధించరు, మన గుణాలే మనల్ని బంధిస్తాయి. ఎవరో మనల్ని బంధించరు, మన గుణాలే మన బంధిస్తాయి. అయితే తమోగుణం కంటే రజోగుణం మెరుగు, రజోగుణం కంటే సత్వగుణం మెరుగు, కానీ అది కూడా గుణమే, అది కూడా గుణమే. అంటే సత్వగుణం కూడా కొంచెం బంగారపు సంఖ్యలు అంటే అనుకుందాం, బంగారపు సంఖ్యలతోటి మనం ఎవరైనా స్తంభానికి కట్టేసినా అందులోంచి కూడా బయటికి రాలేం కదా. అంటే సత్వగుణంలో ముందు భక్తులందరినీ సత్వగుణం ప్రాక్టీస్ చేయమని భగవంతుడు భగవద్గీతలో ఎందుకు చెప్పాడంటే సత్వగుణం గుణమే కానీ మోక్షానికి దారి చూపించి పక్కకు తప్పకుండా. ఇక ఐదు వారం వెళ్ళామనుకోండి, ఏదో పరం రామకృష్ణ ఇల్లు ఎక్కడ నాకు తెలియదు అడిగాను అనుకోండి, అడిగితే ఎవరో అదేనండి నేను చూపిస్తాను రండి అని వీరికి చూపించి వెళ్ళిపోతాడు. అతను మీరు వెళ్ళండి ఇదే వెళ్ళాను ఆ లోపలికి రాడు చూపించి వెళ్ళిపోతుంది. సత్వగుణం కూడా మోక్షానికి వెళ్ళి దారి చూపించి వెళ్ళిపోతుంది, అది గుణమే. కానీ మోక్షానికి వెళ్ళి దారి చూపిస్తాను కాబట్టి అది మనం అభివృద్ధి చేసుకోవాలి. రామకృష్ణగారి ఇంట్లో కాదు రాడు, అదేంటే మీరు రామకృష్ణగారు అంటున్నారు కదా ఆ ఇల్లే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సత్వగుణం కూడా గుణమే, కానీ అది మోక్షం పొందటానికి, మోక్షంలో ఆ మోక్షమని గృహంలోకి ప్రవేశించడానికి సత్వగుణం సహకరిస్తుంది. కాబట్టి సజ్జన సాంగత్యం అనేది సత్వగుణం మనం అభివృద్ధి అవుతుంది హోలీ కంపెనీ వాళ్ళు. తర్వాత మనం చేసే సాధనకి వాలిగాల్లో సైకిల్ తొక్కితంటే ఎలా ఉంటుందో, మనం చేసే సాధనకి సత్వగుణం సహకరిస్తుంది. ఇప్పుడు మనం వాలిగాల్లో సైకిల్ తొక్కుతున్నాం అనుకోండి, మనం సైకిల్ తొక్కడంతో గాలి కూడా సహకరిస్తుంది, మనం చేసే సాధనకి సత్వగుణం సహకరిస్తుంది. మనం చేసే సాధనకి సత్పురుషులతో పాటు, ఈ సత్పురుషులతో పాటు ఈ సత్వగుణం కూడా సహకరిస్తుంది మనకి. అంటే సత్వగుణం చాలా ముఖ్యం, ఆ సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేసుకోమని అది చెబుతున్నారు. ఈ మనం యోగక్షేమాలు చూసేవాడు భగవంతుడు. యోగం అంటే లేనిది కల్పించటం, లేనిది కల్పించడం, ఉన్నది కాపాడటం, క్షేమం. భగవంతుడు గీతలో చెప్పాడు మీ యోగక్షేమాలు నేనే చూస్తాను. మీకు నా ఇంటి భక్తి కనుక ఉంటే మీకు జ్ఞానమే కదా ఐశ్వర్యం కూడా ఇస్తాను. గీతలో భగవంతుడు చెప్తాడు మీకు ఆత్మజ్ఞానమే కాదు ఐశ్వర్యం కూడా ఇస్తాను. అంటే భగవంతుడి చేతిలో అన్నీ ఉన్నాయి, ఆయన చేతిలో ఏమీ లేదు. జీవుడికి అసాధ్యం, దేవుడికి అసాధ్యం అంటే ఏమీ లేదు. దేవుడికి పంచభూతాలను సృష్టించిన వాడు, దేవతలను సృష్టించిన వాడు అసాధ్యం ఉంటుంది. దేవుడికి, జీవుడికి అసాధ్యం ఉంది, కానీ దేవుడికి అసాధ్యం అంటే ఏమీ లేదు. అంటే మీరు నిరంతరం నన్ను స్మరిస్తూ ఉంటే, ఈశ్వరుడు నన్ను స్మరిస్తూ ఉంటే, నా మాట ఏంది మీకు గౌరవం ఉంటే, భక్తి కలిగి ఉంటే, మీకు మీ యోగక్షేమాలు చూసే బాధ్యత నాది అన్నది. మామూలుగా చెప్తాం నాకు తల్లిదండ్రులను బాగా చూడవాలని పెద్దన్న గౌరవించాలి, అది సామాన్య ధర్మం. అయితే ప్రహ్లాదుడు దేవుడి కోసం తండ్రిని వదిలేశాడు. అలాగే భగవంతుడి కోసం మనం సామాన్య ధర్మాలను విడిచిపెట్టిన ఇబ్బంది లేదు. ఒక మీ అమ్మగారు మీ నాన్నగారు మోక్షం లేదు దేవుడు లేదు అంటారనుకోండి, మాట్లాడుస్తుంది అలా చెప్తుంటే వాళ్ళు విడిచిపెట్టేస్తే దోషం ఏమలేదు. ఉదాహరణకు చెప్తున్నాను, అంటే సామాన్య ధర్మాలు ఇవన్నీ, తల్లిదండ్రులు చూడవాలని పెద్దలను చూడవు. మీరు వెళ్ళే మార్గానికి పెద్దలు ఆ పెద్దలు అడ్డొస్తున్నారనుకోండి, తల్లిదండ్రులు అడ్డొస్తున్నారనుకో, పక్క తప్పుకోవటం. ప్రహ్లాదుడు అలాగే తప్పుకున్నాడు. సర్వధర్మాన్ని పరిచర్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నీ బుద్ధిలో ఎన్ని దోషాలు ఉన్నప్పుడు, గత జన్మల్లోంచి వచ్చే దోషాలు, నీ బుద్ధిలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ ఆ దోషాల నుంచి నిన్ను విడుదల చేసి, నిన్ను శుచి చేసి, నీకు మోక్ష సామ్రాజ్యాన్ని నీకు ప్రసాదించే బాధ్యత నాది అర్జున. ఎందుకు నీకు దుఃఖపడవలసిన పని లేదు. నమ్మిన వాడికి సొమ్ము, నమ్మని వాడికి దుమ్ము. ఈశ్వరుడనే వాడు ఒకడు ఉన్నాడని నమ్మితే సొమ్ము, నమ్మపోతే దుమ్ము. అయితే కొంతమంది మన నమ్మకాలు చెడగడుతూ ఉంటారు, వాళ్ళకి దూరంగా ఉంటుంది. వాళ్ళు దూరంగా ఉంటాయి కదా, రామకృష్ణ పరమహంస భగవంతుడి మీద ఉన్న మన నమ్మకాలను చెడగొచ్చే వాళ్ళు ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూర్చున్న గది నీళ్లు పెట్టి కడిగించేసాడు, ఆ వాసనలు మనకు వస్తాయి. వాడు రామకృష్ణుడు. ఏంటి నాకున్న విశ్వాసం చెరగొట్టడానికి వచ్చారు వీళ్ళని, వాడు వెళ్ళిపోయిన తర్వాత నాలుగు బిందు నీళ్లు తీసుకొచ్చి ఆయన గదిని కడిగించేసాడు. నీ యోగక్షేమాలు నేను చూస్తాను, యోగక్షేమాలే కాదు నీకు శాంతిని ప్రసాదిస్తాను, శాంతిని ప్రసాదిస్తాను. అయితే భగవంతుడి యందు మనకి ఆ విశ్వాసం కాపాడుకుంటూ ఉండాలి, యూనిఫారంగా ఉండాలి. విశ్వాసం కూడా యూనిఫారంగా ఉండాలి. అయితే సత్సంగం ప్రాపంచిక విషయాలతో సంబంధం తొలగుతుంది. అంటే మనకి విషయ చింతన, ప్రాపంచిక చింతన, విషయ బుద్ధి. మనకి విషయ బుద్ధిలోంచి, విషయాల్లోంచి బుద్ధి తప్పుకుని ఆత్మబుద్ధి, దైవబుద్ధి కలగాలంటే నీకు ఇది ఒక మందు. సజ్జన సాంగత్యం కూడా ఒక మందు, అది హోలీ కంపెనీ. రామకృష్ణుడు అంటాడు, ఈ ఫ్యాన్లేల న్యాచురల్గా చక్కటి గాలి వచ్చేస్తా అంటే ఫ్యాన్ ఫ్యాన్ తోటి కానీ సీలింగ్ ఫ్యాన్ తోటి నీకు పని ఏంటి? మామూలుగా నీకు గాలి లేనప్పుడు ఈ ఫ్యాన్లు వేసుకోవాలి, గాలి ఉన్నప్పుడు ఈ ఫ్యాన్లు కూడా అవసరం లేదు. అలాగే నీకు సజ్జన సాంగత్యం, సరైన హోరీ కంపెనీ జరిగితే నీ జపధ్యానములతో కూడా సంబంధం లేకుండా నిర్వాణ సుఖాన్ని పొందవచ్చు. అట్టిది హోలీ కంపెనీ అంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఏ హోలీ మ్యాన్ కూడా కపటంగా ఉండడు, ఏ పరమ పవిత్రుడు కూడా వాడు కపటంగా ఉండడు. ఏ కపటకి ఎంతవరకు, వాడు ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా ఏ కపటకి ఎంతవరకు మోక్షం రాలేదు, రాదు కూడా. అయితే భగవంతుడు అంతర్యామి అని చూస్తూ ఉంటాడు, నీలో కపటం ఉందా లేదా అని చూస్తూ ఉంటాడు, నీలో కపటం ఉందా లేదా చూస్తూ ఉంటాడు. మీరు మా కపటం లేదని మీరు పైకి చెప్పవచ్చు, కానీ లోపల అంతర్యామగా ఉన్నాడు కదా. నీకు తలంపు వచ్చిన తర్వాత నీలో ఏముందో నీకు తెలుస్తుంది, తలంపు రాకముందు కూడా నీలో ఏదుందో తెలుస్తుంది. వాడు చూస్తాడు మనకి మన హృదయంలో కల్మషం, అది ఏదైనా తలంపు రూపంలో వస్తేనే మనకు తెలుస్తుంది, అది తలంపు రూపంలో రాకముందు కూడా ఈశ్వరుడికి తెలుస్తుంది. అర్జున, గత జన్మలు నీకు వెళ్ళిపోయాను, నాకు వెళ్ళిపోయాను, కానీ నీకు నాకు ఒకటి తేడా. ఆ జన్మలని నాకు తెలుసు, నీకు తెలియదు, తెలియటం తెలియకపోవడం తేడా. కానీ అనేక శవాలు నువ్వు మోసావు, నేనే మోసా. అది ఈ లోక ఈ లౌకికులతో చాలా ప్రమాదం. అంటే లౌకికుల వల్ల మనకేం వచ్చేది, భౌతికంగా వచ్చేది ఉండదు, ఆధ్యాత్మికంగా వచ్చేది ఉండదు. మన మార్గాన్ని చెడగొడుతూ ఉంటారు. ఎందుకు అలా చెడగొడుతున్నారంటే వాళ్ళ స్వభావం. ఇప్పుడు వాళ్ళ వల్ల మనకు భౌతికంగానే ఏమి రాదు, ఆధ్యాత్మికంగానే ఏమి రాదు. ఈ లౌకికుల వల్ల ఏమవుతుందంటే మనం వెళ్ళి మార్గాన్ని చెడగొడుతూ ఉంటాయి. అయితే బహు జాగ్రత్తగా ఉండాలి. ఎంత స్ట్రెంగ్త్ అన్న వాడు కానీ ఎంత స్ట్రెంగ్త్ అన్నవాడు కానీ, ఆధ్యాత్మిక బలం, ఆత్మబలం, మనోబలం, నైతిక బలం ఉన్నవాడు కానీ మార్గాన్ని తప్పకుండా ఈ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే ఆధ్యాత్మిక మార్గాన్ని విడిచిపెట్టకుండా ఎంతో నైతిక బలం ఉండాలి, మనోబలం ఉండాలి, మనోయోగం ఉండాలి. మనోయోగం అంటే మనస్సులో పవిత్రమైన భావాలు వస్తూ ఉండాలి. శాస్త్రంలో చెప్తాడు జపం కంటే పూజ కంటే జపం గొప్పది, జపం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే భావన మంచిది. మీకు అందరికీ నేను ఉపకారం చేయలేకపోవచ్చు, మీరందరూ బాగుపడాలి, మీరందరికీ మోక్షం పొందాలి, మీరందరూ ఆత్మజ్ఞానం కలగాలి మీరు అనే భావనలకు దారిద్ర్యం అక్కర్లేదు. మీరందరూ సుఖంగా ఉండాలనుకునే భావనకు దారిద్ర్యం ఎందుకు? నేను మన అందరినీ సుఖంగా ఉండేటట్టు నేను చేయలేకపోవచ్చు, కానీ భావ దారిద్ర్యం పనికిరాదు. అంటే జపం కంటే, జపం కంటే, పూజ కంటే, జపం కంటే, ధ్యానం కంటే భావం గొప్పది, భావం కంటే ప్రేమ గొప్పది. ఆ ప్రేమ వల్ల కూడా ఈశ్వరుడు నీకు వశీకరణ అవుతాడు. శ్రీకృష్ణ చైతన్యకు ఉన్నదంతా ప్రేమే. ఆ ప్రేమ వల్లే ఆ స్వామిని వాసుదేవ స్వామిని స్వాధీనం చేసుకున్నాడు. వాసుదేవ స్వామి కూడా ఆ ప్రేమ భావాన్ని కట్టుబడిపోయాడు. అయ్యా మన ఇంటికా డబ్బులు లేకపోవచ్చు, అందుకే భావదారిద్ర్యం ఉండకూడదు. నీకు నేనేం సహాయం చేయలేకపోవచ్చు, కానీ మీకు క్షేమం కోరటంలో భావన ఉండాలి. భావదారిద్ర్యం ఉన్నవాడికి ఇంకా జ్ఞానం ఏమొస్తుంది? జ్ఞానం కంటే గొప్పది భావం, భావం కంటే గొప్పది ప్రేమ. భావదారిద్ర్యం ఎప్పుడు ఈ లోకంలో అందరూ సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి అని కోరుకోవటంలో నీకు దారిద్ర్యం ఎందుకు? అంటే భావనా బలం కూడా బలమే, అంతకంటే బలమైంది ప్రేమ భావన. ఆ ప్రేమ భావన వల్ల భగవంతుడు ఐక్యమైన వాడు శ్రీకృష్ణ చైతన్యుడు. ఆయన కొన్నదంతా ప్రేమ భావనే. ఆ ప్రేమ భావన వల్లే ఈశ్వరుడు ఐక్యమయ్యాడు. ప్రాపంచిక విషయాలతో సంబంధం తొలగుతుంది. అంటే ఏంటి, నీకేంటంటే నీ మనస్సు బాహ్యముఖానికి వెళుతాం కనుక, ఎక్కువగా బహిర్ముఖానికి వెళ్ళిపోతాం కనుకో, బాహ్యముఖానికి వెళ్ళిపోతాం కనుకో, ఆ వేగం తగ్గించి నీ మనస్సుకి లోచూపు కలగజేస్తారు, లో దృష్టి కలగజేస్తారు, అంతర్ముఖత్వం కలగజేస్తారు. ఇదంతా సజ్జనకి సాధ్యం. ఇదంతా సత్పురుషులకి సాధ్యమే. అంటే ఇదంతా సత్పురుషుల వల్ల నీకు ఇదంతా జరుగుతుంది. ఆ సంబంధం తొలగితే మనసులోని వాసన దోషం ఉంటుంది. అంటే ఈ సజ్జన సాంగత్యం వల్ల మన గత జన్మల నుంచి ఎన్నో వాసనలు మోసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం ఎక్కడికైనా ప్రయాణం వెళ్తున్నాం అనుకోండి, మెడ్రాసు లగేజ్ అంతా పట్టుకోండి. మెడ్రాస్ అయితే పిట్టి బెడ్డింగ్ అవి రకరకాలుగా అన్నీ పట్టుకెడతాం. మంచినీళ్ళు ఇంకోటి పట్టుకెడతాం. అలాగే మన శరీరం మరణించినప్పుడు జీవుడు ప్రయాణం చేస్తాడు. అంటే జీవుడు తానెవడో తాను తెలుసుకునే వరకు ప్రయాణాలు మాండబడు. ఏది తత్వజ్ఞానం, ఏది ఆత్మజ్ఞానం, ఏది బ్రహ్మజ్ఞానం? ఈ జీవుడు దేవుడు ఒక్కటంటే ఒక్కటే, జీవాత్మ పరమాత్మ ఒక్కటంటే ఒక్కటే. ఆడు ఉండట్లే భేదం లేదు. ఆడు ఉండట్లే భేదం చూస్తున్నందు కదా నీకు పునర్జన్మలు వస్తాయి. ఆడు ఉండట్లే భేదం లేదని ఏ జన్మలు అయితే నువ్వు గ్రహిస్తావో అదే తత్వజ్ఞానం, అదే బ్రహ్మజ్ఞానం, అదే ఆత్మజ్ఞానం, అదే ఈశ్వర సాక్షాత్కారం. అది గ్రహింపు అది నీకు ఉరికి నోడితోడు చెప్తే కాదు, అది అనుభవేక వైద్యం. నోడితో చెప్తే సరిపోదు, వెర్బల్గా చెప్తే సరిపోదు. అది నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావా లేదా? ఇక్కడ అంటున్నారు ఆ సంబంధం తొలగితే మనస్సులో, అంటే సత్పురుషుడి సహవాసం వల్ల నీ వాసనలు తొలగితే మనకి ఈ శరీరం మరణించాక శరీరం అంటే శరీరం ప్రాణం పోయి చివరి శ్వాసలు అంటే మనకి చనిపోయేప్పుడు శ్వాస ఎగశ్వాస దిగు శ్వాస స్ట్రగులు వస్తా ఉంటుంది మనకి. అంటే ఈ జీవుడు లోపల మనస్సు అంటే జీవుడే, జీవుడి కొంతమంది జీవుడు అంటారు, కొంతమంది మనస్సు అంటారు. వాడు ఏం చేస్తారంటే ఈ శరీరానికి ఒక 10 నిమిషాలకు పావు గంటకు జీవుడు విడిచిపెట్టేస్తానికి లగేజ్ అంతా సర్దేసుకుంటాడు. మనకి ఏ వాసనలు ఉన్నాయో అన్నీ సర్దేసుకుంటాడు. మీకు అర్థమవుతుందా? అది ఎలాగొస్తుందని భగవద్గీతలో భగవంతుడు అర్జునుడితో చెప్తూ అక్కడ మల్లెపూలు ఉన్నాయనుకోండి అనుకోండి, ఆ మల్లెపూలు వాసన, అక్కడ మల్లెపూలు ఉంటే ఒక మల్లెపూలు వాసన ఎవరు చేస్తున్నారో మనకి గాలి చేస్తారు. ఎక్కడో మల్లెపూలు ఉన్నాయి మనకి సువాసన వస్తుంది. ఎక్కడో ఆ ఎవరు చేస్తున్నారు? గాలి తీసుకొస్తారు. ఎవరు తీసుకొస్తున్నారు? గాలి తీసుకొస్తున్నారు. అలా మల్లెపూల్లో లేదా అక్కడ పేడ పెంట పేడ ఉంటుంది అనుకోండి, పేడ వాసన కూడా ఎవరు తీసుకొస్తారు? గాలి తీసుకొస్తుంది. కానీ గాలికి ఏమంటారు? మనకు ఆ వాసన చేస్తుంది కానీ ఆ మల్లెపూలు వాసన అంటుంది దానికి ఏది అంటుంది? ఏది? ఈ పేడ వాసన అంట మోసుకొస్తుంది. అలాగే నీలో ఏ వాసన ఉన్నావు, నీ శరీరం మరణించినప్పుడు మొత్తం లగేజ్ తగదు. నువ్వు లగేజ్ ఎలా చేసుకెళ్తున్నావు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు? ఏమి లేదు. రామకృష్ణ పరమహంస అన్నాడు, ఈ జన్మకి వచ్చే జన్మకి తేడా ఏమి లేదేవో, గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్తాం ఒక ఇంట్లోనే అన్నాడు. పెద్ద తేడా ఏదో ఉందనుకుంటున్నారేమో, ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్తాం ఎటు ఉండదు, ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలోకి జీవుడు వెళ్ళటం అటు ఉండదు. అయితే ఈ జీవుడు దేవుడు ఒక్కటంటే ఒక్కటే. ఆ జీవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడో దాని తాలూకు అనుభవం పొందే వరకు అడు గోయింగ్ తప్పదు, కమ్మింగ్ తప్పదు, రాకపోకలు తప్పవు. ఈ వాసన ఏమవుతుందంటే, నేను చెప్పాను నేను మీటింగ్లో, మన కర్మను భోగిస్తాం, కర్మని కర్మ యోగంగా చేయాలి. ఒక చిన్న పని చేస్తే ఈ ఫలితం ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉంటాం. ఒక చిన్న పని చేస్తే ఈ ఫలితం ఎప్పుడు వస్తుందని కర్మ భోగులకి పునర్జన్మలోంచి చక్రంలోంచి బయటికి లాగా లక్షలాది ఏనుగులు జన్మిస్తూ ఉంటారు. పశువులుగా జన్మించవచ్చు, మానవులుగా జన్మించవచ్చు, ఉత్తమ జన్మలు రావచ్చు, నీచ జన్మలు రావచ్చు. అలాగే ఇతర లోకాలు చాలా లోకాలు ఉన్నాయి, ఆ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. మొత్తం మీద వాడికి ఇలా ప్రయాణాలు తప్ప ఏంటి? జీవుడికి తాను ఏ వాడు ఎందులోంచి వస్తున్నాడు, ఏ హృదయంలోంచి వస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, వాడు ఎక్కడి నుంచి ఉదయిస్తున్నాడు, అక్కడికి వెళ్ళి తను అణిగే వరకు జన్మలు తప్ప వాడికి. ఇందులో రాగి లేదు. నీ భక్తి మార్గంలో ప్రయాణం చెయ్యి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చెయ్యి. ఏ మార్గంలో ప్రయాణం చేసిన లాభం లేదు, నీకు చిత్తశుద్ధి లేనప్పుడు. అన్ని మతాలు మార్గాలే భగవంతుని చేర్చడానికి, అన్ని మతాలు మార్గాలే, అన్ని యోగాలు మార్గాలే. అయితే ఎన్ని మార్గాలు ఉంటే ఏం ప్రయోజనం? నీకు త్రికరణ శుద్ధి లేదు, చిత్తశుద్ధి లేదు, మాట ఒకటి, ఆలోచన ఒకటి, చేతుడు చేసేది ఒకటి, జీవితంలో సమానం లేదు, నీ మనసుకి నువ్వు చేసే పనికి సమానం లేదు. నీకు మోక్షమా? నీకు జ్ఞానమా? భగవంతుడు అంటే వెర్రికాయా? నీకు జ్ఞానం ఏమిటనకి? వాడు ఏమైనా వెర్రికాయా? అంటే నువ్వు హిందూ మతం అవ్వచ్చు, క్రైస్తవుడు అవ్వచ్చు, మీరు బ్రాహ్మిన్స్ అవ్వచ్చు, లేదా హరిజనులు అవ్వచ్చు, రాజులు అవ్వచ్చు, మరొకటి ఏ కులమైన ఒకటి, మీకు చిత్తశుద్ధి లేనప్పుడు, మీకు చిత్రణ శుద్ధి లేనప్పుడు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఫలితం సున్నా. ఇప్పుడు మనం 104 డిగ్రీలు జ్వరంతో బాధపడుతున్నాం అనుకోండి, ఓవరికి బలానికి టానిక్లు వాడేస్తున్నాం అనుకోండి, వేస్ట్. జ్వరం తగ్గిన తర్వాత వాడితే ఎంతో కొంత ఫలితం ఉంటుంది, జ్వరం తగ్గకుండా బలానికి వాడేస్తా అంటే వేస్ట్. అది సైడ్ ఎఫెక్ట్స్ మిగిలితే చివరికి 104 డిగ్రీలు జ్వరం పెట్టుకుని మలానికి మందు వాడేస్తే ఎందుకే బలానికి మందు? అది ఎందుకు జ్వరం తగ్గాలి కదా. అయితే ఈ వాసన ఏం చేస్తుందంటే, కర్మని యోగంగా చేస్తే వాసన పడదు, కర్మని భోగంగా చేస్తే వాసన పడదు, కర్మని భోగంగా చేస్తే వాసన పడుతుంది. అంటే కర్మఫలాన్ని త్యాగం చేయరు సరసాలంగ జీవుడు. ఆడు అనుభవిస్తాడు, అనుభవించడమే భోగించటం. అంచేత ఆడు అనుభవిస్తాడు, కర్మఫలాన్ని ఎవడో త్యాగం చేయడు. కర్మఫల త్యాగి కాని వాడే, కర్మఫల త్యాగే నిజమైన సన్యాసి. మీరు గృహస్థాశ్రమంలో ఉన్నా, ఎర్ర బట్టలు కట్టుకోకుండా మీరు కట్టుకుని బట్టలు కట్టుకుని ఇంటికాడు ఉన్నా, మీరు కర్మఫల త్యాగే. అయితే కర్మఫల త్యాగే జ్ఞాని, కర్మఫల త్యాగే సన్యాసి. ఒక త్యాగికి మాత్రమే భగవంతుడు చెప్పిన మాటలు అవగాహనలోకి వస్తాయి, వాడు అండర్స్టాండింగ్ అంతాయి. అర్జున, త్యాగి కానీ వాడికి జ్ఞానం లేదు. ఏదైనా మంచి పనులు చేస్తున్నారనుకోండి, మంచి పనులు చేసినంత మాత్రం లోకం సంతోషిస్తున్నారని అనుకోకండి. ఇంకా లోకం వచ్చింది, ఇది వరల్డ్ ఈజ్ సచ్. కారు ఆగిందనుకోండి, దాని వెనకాల దుమ్మేం రాదు, నడుస్తుంటే దుమ్ము వస్తుంది. ఇప్పుడు కారు ఎక్కడైనా ఆగిపోయి ఉందనుకోండి, దాని వెనకాల దుమ్ము వస్తుంది. ఏముంది ఆగిపోయి నడుస్తున్న కారు వెనకాల దుమ్ము వస్తుంది. అలాగే మీరు ఏదైనా మంచి పని చేస్తే లోకం సంతోషిస్తుందని అనుకోకండి. ఎంచేదంటే వాడు సంతోషించడానికి సంతోషించే బుద్ధి అడుగుంటే కదా, సంతోషించే బుద్ధి అడిగితేనే పడగ సంతోషిస్తాడు. నేను అదే ఐదు వారంలో చెప్తాను కదా, నాలో మంచి రాకపోతే, నాలో మంచి రాకపోతే మీకు మంచి ఇవ్వలేను, నాలో జ్ఞానం లేకపోతే మీకు జ్ఞానం ఇవ్వలేను. నాలో మంచి మంచి ఉందనుకోండి, మీలో మంచి, నాలో మంచి లేదనుకోండి, మీలో మంచి ఉందనుకోండి, ఉన్నది నాకు కనపడదు. నాకు ఉన్నదేదో నేను ఇస్తాను కదా, నాకు లేనిది నేను ఇవ్వలేను. నాకు జ్ఞానం లేకపోతే మీకెక్కడ పంచి పెడతాను, నాకు పైసలు లేకపోతే మీకెక్కడ పంచి పెడతాను, నాకు ప్రేమ లేకపోతే మీకు ప్రేమ భావాన్ని ఎక్కడ పంచి పెడతాను, నాకు లేనిది మీకెక్కడికి ఇవ్వగలను. అది సామాన్య అండర్స్టాండింగ్ అర్థమవుతూ ఉంటుంది. అంచేతనే నీకు నీ లోచి పొదిలేసి చూపు భాష్యానికి వెళ్తాంటే రజోగుణం ఎక్కువ ఉన్నట్టు. భాష దృష్టి లేకుండా మనకి ఎప్పుడు లోచూపు వస్తా అంటే, మనకి లోచూపు వస్తా అంటే, లోచూపు వస్తా అంటే మనకేమవుతుంది, సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణం వల్ల లోచూపు వస్తుంది, రజగుణం వల్ల భాష చూపు వస్తుంది. ఏమండి, సత్వగుణం వల్ల మన పొరపాట్లు మనకు సవరించుకోవాలంటుంది, రజగుణం వాడు ఆడి పొరపాట్లను వాడు సవరించుకోడు. ఇతరుల పొరపాట్లు చూడటానికి అడావుడిగా అడావుడిగా ఉంటాడు, రైలు దాటిపోతున్నాయి మనకుంటాం అంటాడు. ఇప్పుడు రైలు దాటిపోడు, రైలు దాటిపోతున్నాను అనుకోండి, గబగబా పరిగెట్టేస్తాడు. ఇప్పుడు రైలు దాటిపో మనం సరిగ్గా వెళుతున్నాం అనుకోండి, ప్లాట్ఫార్మ్ మీద రైలు చదివింది అనుకోండి, మనం ఏం పరిగెట్టేస్తాం, మా ఏదో పెట్టి ఏదో పెట్టి పట్టుకుని వేలాడతాం రైలు. అలా కొంత రజగుణం ఉన్నవాడు ఏం చేస్తారంటుంది, వాడి పొరపాట్లు వాడు చూసుకోనట్టుంది. ఇతరులు ఎవరి పొరపాట్లు ఉన్నాయో, రైలు దాటిపోతాడు రైలు కోసం అలా పరిగెడతాడో అలా పరిగెడతా ఉంటాడు. ఎందుకు వాడి పొరపాట్లు చూసుకోవడానికి ఇతరుల పొరపాట్లు చూస్తాను. సత్వగుణం ఉన్నవాడు ఇతర పొరపాట్లు వాడు కనపడడు, వాడి పొరపాట్లు ఉంటే వాడు చూసుకుంటాడండి, వాడు తొలగించుకుంటాడండి. ఇది సత్వగుణం, అది రజగుణం. భగవంతుడి దగ్గర నీకు స్వాపించి నరకానికి తీసుకెళ్ళేది రజగుణం, నీకు స్వర్గ స్వర్గరాజ్యాన్ని ఇచ్చేది సత్వగుణం. వాడి లోకాలకు తీసుకెళ్ళేది రజగుణం, నీకు మంచి పనులు నీ చేత మంచి పనులు చేయించేది సత్వగుణం, చెడ్డ పనులు చేయించేది రజగుణం తమో గుణం. చెడ్డ పనులకి చెడ్డ ఫలితం ఉంటుంది, మంచి పనులకి మంచి ఫలితం ఉంటుంది, అది వేరే విషయం. ముందు నీకు సత్వగుణం ఉంటేనే నువ్వు ఏదైనా మంచి పని చేయగలవు, నిదానంగా ఆలోచించగలవు. నువ్వు చేసే పని నిదానంగా ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది, కూలిగా ఉంటుంది. పైగా నువ్వు చేసే పని ఇతరులకు తెలియాలని కూడా నువ్వు అనుకో. ఇంకా నీకు ఇతరులకు తెలియాలని ఎప్పుడైతే సంకల్పం వచ్చిందో రజోగుణం. ఇవన్నీ అరుణాచలంలో ఓ చోట ఓ ట్రస్ట్కి 50 కోట్లు ఇచ్చారు. ఒక ట్రస్ట్కి 50 కోట్లు ఇచ్చారు. 5 రూపాయలు కది, 50 రూపాయలు కది, 5 వేలకు కది, 5 లక్షలకి, 5 కోట్లకి కది, 50 కోట్లు. అయితే 50 కోట్లు మీరు ఇచ్చారని పక్క వాళ్ళు చెప్తున్నారు, చెప్తాను చేయాలి అడ్డం పెట్టారు. ఎందుకు ఇది కాకూడదు అనుకుంటుంది, మనకు 5 రూపాయలు ఎవరికైనా ఇస్తే గోల్డ్ అన్ని నలుపు చేసేస్తాం. 5 రూపాయలు చాలు, అది 50 కోట్లు ఇచ్చారని పలానా ట్రస్ట్ కానీ చెప్తా అంటే, ఇదే చెయ్యి అడ్డం పెట్టారు ఆ నోటికి, ఎంచుకా గొడవ ఇక్కడ ఎంతకాదు, ఇవ్వడాన్ని అవి డ్యూటీ అయిపోయింది. ఈ పబ్లిసిటీ ఎందుకు అడ్వర్టైజ్మెంట్, మనం లౌకికులను కాదు కదా. 50 కోట్లు ఓ ట్రస్ట్కి ఇచ్చి పబ్లిసిటీ కోరుకుంటారు, సత్వగుణం యొక్క లక్షణం. ఇంటికి ఇక్కడ భగవాన్ చెప్పిన ఒక మాట ఏంటంటే, హోలీ కంపెనీ వల్ల సత్పురుషు సహవాసం వల్ల వాసనలు కూడా తెగిపోతాయి, అంటే తాళ్ళు తెగిపోతాయి. తాళ్ళు చేయిపోతాయంటే మనకు వాసన అనేది ఎలా పడుతుందంటే, మన కర్మ చేసేటప్పుడు ఈ ఫలితం వస్తుందని చేస్తాం, నీకు అర్థమవుతుంది. కర్మ చేసేది ఎప్పుడు ఈ ఫలితం రాదంటే చెయ్యం, ఒకవేళ సత్కర్మైనా చెయ్యం మనం, అది మంచి కర్మ అయినా అది మనకు ఫలితం రాదంటే చెయ్యం. అంటే ఆ ఫలితాన్ని మనం ఎంజాయ్ చేస్తాం, అవి ఎంజాయ్ చేసినప్పుడే వాసన పడదు. చాగికి వాసన పడదు, బోగికి వాసన పడదు. చాగికి మిగిలేది పర్ఫెక్షన్, భోగికి మిగిలేది ఎంజాయ్మెంట్. చాగికి వాసన పడదు. ఈ ప్రతిదీ వాడు భోగిస్తూ ఉంటాడు కదా, ఆ భోగం వల్ల వాడికి వాసనలు పడతాయి. వాసనలోంచి తలంపు వస్తుంది. ఏమొస్తుంది? తలంపు వస్తుంది. తలంపు నుంచి మళ్ళీ పని చేస్తాడు. ఆ పని వల్ల ఫలితం వస్తే మళ్ళీ భోగిస్తాడు. ఇదే కర్మచక్రం, ఇదే ఈ కర్మచక్రం. ఈ కర్మచక్రంలోంచి బయటపడాలంటే సజ్జన సాంగత్యం ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి, ఈశ్వరు యొక్క దయ ఉండాలి, కాలం తలిచి రావాలి. తర్వాత ఈశ్వరు యొక్క దయ ఉండాలి, గాడ్స్ గ్రేస్ ఉండాలి. ఒకవేళ మనం సజ్జన సాంగత్యం దొరికినా, కాలం కలిసి వచ్చినా పరమేశ్వరుడు అనుగ్రహం లేకపోతే అది లభ్యం కాదు. ఎన్నో ఎన్నో పరిస్థితులు మనకు అనుకూలం అయితే కానీ ఈ విషచక్రంలోంచి, కర్మచక్రంలోంచి మన బయట అందుకే ఉపనిషత్తులు చెప్తాడు, కత్తి అంచు మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సాధకుడు కూడా, సాధకుడు కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల కళ్ళతోటి మిమ్మల్ని మీరు ఎప్పుడు చూసుకోకండి. మీ కళ్ళతోటి మీకు చూసుకున్నాను, వాళ్ళకి కళ్ళు కళ్ళు మీకు లేవా? మీ కళ్ళతోటి మీరు చూసుకుంటారంటే మిమ్మల్ని మీకు సత్వగుణం పెరుగుతుంది. మీ కళ్ళతోటి మిమ్మల్ని చూసుకోవడం మానేసి ఇతరుల కళ్ళతోటి మిమ్మల్ని చూసుకుంటే రజోగుణం పెరుగుతుంది, తమోగుణం పెరుగుతుంది. వాసనలు ధ్వంసం అవుతాయి. అంటే మనకి జన్మ రావటానికి వాసన, అంటే మీకు అర్థమవుతుందా? జన్మ రావటానికి వాసన, వాసన ఉంటే ఏమొస్తుంది మీకు? అనేక మనకు ఇక్కడ కూర్చున్నాం మనం అందరూ, అనేక తలంపులు వస్తున్నారు. ఈ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుందా, లోపల నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? మరి అందరం మనుషులే, మరి అందరికీ సమానమైన తలంపులు ఇంటికి రావటం లేదు. ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి సమానమైన తలంపులు ఉండవు. వాళ్ళ నలుగురు అక్కడే పుట్టారు ఆ ఇంట్లో, వాళ్ళు పూర్వజన్మలు వేరు, పూర్వ సంస్కారాలు వేరు, పూర్వజన్మలు వాళ్ళ కర్మలు వేరు. ఇప్పుడు నలుగురు అక్కచెల్లెళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు నలుగురు సమానంగా ఉండరు. నలుగురు ఒక్క ఇంట్లోనే పుట్టారు, ఒక్కళ్ళిగిలోనే చదువుకున్నారు, నలుగురు జీవితాలు ఒక రకంగా ఉండవు. ఇంకే వాళ్ళ పూర్వజన్మలు వేరు, పూర్వజన్మలు వాళ్ళు చేసిన కర్మలు వేరు. అవన్నీ వెంటాడుతూ ఉంటాయి సమాధానం మనం చెప్పే వరకు. నామస్మరణం. ఇప్పుడు మీ బుద్ధిలో ఏమైనా దోషాలు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి రామకృష్ణుడు చెప్పారు, చెట్టు తెరిగిన పక్షులు ఎలా ఎలా కొడతా అంటే ఎగిరిపోతాయి పక్షులు. చెట్టు తెరిగిన పక్షులు ఉన్నాయనుకు మన దగ్గరికి ఎలాగ ఇలా కొడితే పక్షులు ఎగిరిపోతాయి. ఇవి నిరంతరము నామస్మరణ, హరిస్మరణ, నారాయణ స్మరణ, కేశవ స్మరణ, కృష్ణ స్మరణ, రామస్మరణ నిరంతరం చేస్తున్నావు అనుకో, చేస్తుంటే చెట్టు మీద ఉన్న పక్షులు ఎగిరిపోయినట్టు నీ బుద్ధిలో ఉన్న దోషాలు కూడా ఎగిరిపోతాయి. హరినామం చేసేవాడికి దోషాలా? హరినామం చేసేవాడు కూడా బుద్ధిలో దోషాలు ఉంటాయా? అండ్ నేను కడిగి శుభ్రం చేస్తున్నా హరినామం, హరిస్మరణ, శివస్మరణ నేను కడిగి శుభ్రం చేస్తాయి. నువ్వు హరిస్మరణ చేస్తానంటున్నావు, ఇంకా దోషాలు ఏంటయ్యా నీకు? అయ్యే పోతాయి. హరి అంటే జలం ఏ విధంగా అయితే మన శరీరాన్ని పవిత్రం చేస్తుందో, ఈ నామస్మరణ కూడా నీ బుద్ధిని శుద్ధం చేస్తుంది. నీకు ఇంకా దోషాలు ఏంటి? హరిని స్మరిస్తాంటే ఈ వాసన కూడా మనం కాదు. ఇక్కడ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనకు రోజు సినిమా చూడాలని అనుకోండి అనుకోండి, ఆ వాసన చైతన్యంలో లేదు, ఆత్మలో లేదు, అది మనస్సులో ఉంటుంది, మనస్సులో ఉంటుంది. ఈ వాసనలన్నీ కలిపే గడ్డి పరకలన్నీ గడ్డితాడి కింద ఎలా తయారవుతాయో, ఈ వాసనలన్నీ కలిపే మనస్సు కింద తయారవుతాయి. అంతే, గడ్డితాళ్ళు గడ్డి పరక ఒకటి తీసేస్తానుకో, నీకు గడ్డితాడు లేదు. అలాగే ఈ వాసన మనం కాదు, ఈ వాసనలో మనం కాదు, మనం కాదు. ఏదో పని చేస్తే వాసన వస్తాను, మరి మనం సాధన చేస్తే అది పోతుంది. సాధన చేస్తే అది ఉండదు, మనకు కాదు కాబట్టి పోతుంది. అంటే సాధన చేస్తే అది పోతుంది. అంటే ప్రత్యేకంగా మనస్సు అంటే ఏమీ లేదు, గడ్డి తాళ్ళు ఉన్న వెంటికలని లాగా గడ్డి పరకలను లాగేస్తే తాడు ఉండదు. అలాగే నీ మనసులో ఉన్న వాసన ఒక్కో వాసన ఒక్కో వాసన తీసేసేవనకు మనస్సు మిగలదు. దెర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్. ఇఫ్ ద ట్రూత్ ఈజ్ రియల్ లైఫ్, దెర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్. ఇఫ్ గాడ్ ఈజ్ రియల్ లైఫ్, నీకు మనస్సు అంటూ మనసు అండి, ఒక్కో పరక వరకపోయి గడ్డి గడ్డి తాడు మిగలదు. అదేవిధంగా నీలో ఉన్న ఒకే వాసన బయటికి లాగి మంట పెట్టామని దీన్ని మనస్సు అనేది మిగలదు. అమనస్క స్థితిని పొందుతావు, అప్పుడు నీకు ఆత్మ వైభవం, ఆత్మజ్ఞానం. ఈ వాసన మనం కాదు, వాసనలో మనం కాదు, దాంతో తాదాప్యం పొందక్కర్లేదు. ఇప్పుడు రోజు సినిమాకి వెళతాం అనుకోండి, మాకు రోజు సినిమాకి వెళ్ళి అలవాటు ఉంది అనుకో, ఉదాహరణ చెప్తాం. ఆ సినిమా అలవాట్లు లేని వాళ్ళతో కొంచెం స్నేహం చేశానుకోండి, సులువుగా తగ్గదు, సులువుగా తగ్గుతుంది. సినిమాకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళేటప్పుడు సంతోషంగా వస్తారు, రేపు వచ్చేటప్పుడు ఆముదం మొక్కలతో వస్తారు. వచ్చేటప్పుడు విసూరమంట వస్తారు, వెళ్ళేటప్పుడు అంచేత మనకి అవసరమైన దృశ్యాలు చూడకూడదు. అవసరమైన దృశ్యాలు చూస్తుంటే మన బుద్ధికి వీర్యం తగ్గిపోదు. ఒకటి సినిమా ఎవడ తీసినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి సినిమా అని చెడ్డ సినిమా అంటే ఏమి లేదు. సినిమా ఎవడ తీసినా నూటికి నూరు పాళ్ళు ఆ ప్రొడ్యూసర్ డబ్బు కోసమే తీస్తాడు, అది మీరు గుర్తుపెట్టుకుని సినిమా చూడాలి. ఎవడు సినిమా తీసి, సినిమా అంటేనే వ్యాపారం, సినిమా అంటేనే వ్యాపారం. వాడు డబ్బును దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా తీస్తాడు, మీరు బాగుపడటం కోసం వాడు తీయడు. మీరు బాగుపడటం కోసం అటు తీస్తే మహాత్ముడు అయిపోతాడు, మహర్షి అయిపోతాడు, ఇంకా సినిమాలు ఎందుకు అడుగు. ఎవరు సినిమా తీసినా డబ్బును దృష్టిలో పెట్టుకునే చేస్తాడు. మీరు బాగుపడాలని చూడండి, మీరు బాగుపడటం కోసం ఏ ప్రొడ్యూసర్ తీయడు, డబ్బు కోసం చేస్తాడు. మీకు క్షేమం కోరి ఏ ప్రొడ్యూసర్ సినిమా తీయడు. ఆ ప్రొడ్యూసర్ చెప్తాడు డైరెక్టర్కి, ఈ మేట కట్టడానికి కొన్ని పడాయి, కుర్చీ టికెట్లు కనపై రిజర్వేషన్ ఏదో రిజర్వేషన్ ఏదో ఉంటుందట, ఇంకా పైన కూర్చుంటారు, వాళ్ళకు కొన్ని పడాయి, వాళ్ళ కొన్ని మాటలు. ఈ మేట టికెట్లకి డ్యాన్స్ లెక్క ఇష్టం వీళ్ళకి ఇది పడాయి, ఇక మధ్య రకం టికెట్లు ఉంటాయి వాళ్ళకి కొన్ని పడాయి అన్నీ డైరెక్ట్ వాళ్ళందరికీ మేట పెట్టు. ఇప్పుడు 20 రూపాయలు భోజనం వాడికి 20 రూపాయలు పెట్టి, 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి భోజనం కొంద, 10 రూపాయలు భోజనం, 5 రూపాయలు భోజనం, 5 రూపాయలు భోజనం ఉన్నవాళ్ళు నేల టికెట్ కాదు, వాళ్ళ మేత వాళ్ళకి పడాయి. 10 రూపాయలు భోజనం, 10 రూపాయలు 20 రూపాయలు భోజనం, 20 రూపాయలు వాడికి మొత్తం, అదేమో డిన్నర్ అది, అది వాడికి అందులో పచ్చళ్ళు ఎక్కువ ఉంటాయి, పచ్చళ్ళు ఎక్కువ ఉంటాయి, కూరలు ఎక్కువ ఉంటాయి, మళ్ళీ 1 2 స్వీట్లు ఇస్తాడు. ఇంకా నేల టికెట్ వాళ్ళకి ఏమి ఉండవు, వీడికి అన్నం పెట్టి పంపేస్తూ ఉంటాడు. అంటే వాడు ఏం చెప్తాడంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు చెప్తే మనకి అన్ని రకాల జనం మనకు సినిమా రావాలి, నేల టికెట్ వాళ్ళు రావాలి, బెంచి కుర్చీ అన్నీ రావాలి, అందరికీ తల మేత పడాయి, డ్యాన్సులు కూడా ఎక్కువ పెట్టు, నేల టికెట్ కనుక సరదా. అయితే ఉదాహరణకి మనకు ఎన్ని ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్తాడు, ఆ ప్రొడ్యూసర్ మన డబ్బులు పెడతాడు కదా, డబ్బు వాడికి రావాలి. నువ్వు ఇలా చెప్తాడు, ఇలా చూడు ఇలా చూడు, కొంతమందికి ఈ ఆకర్షణ ఉండాలి, కొంతమందికి ఈ ఆకర్షణ ఉండాలి, కొంతమందికి మాటల ఆకర్షణ, కొంతమందికి పాటల ఆకర్షణ, కొంతమందికి మ్యూజిక్ ఆకర్షణ, కొంతమందికి గంతుల ఆకర్షణ, ఇలా అందరికీ మేత పెట్టేస్తారు. నువ్వు ఎందుకే ఆ గొడవ వదిలేద్దాం మనం, అదే మనకు సంబంధం లేదు. ఆ సినిమా చూసే అలవాటు మనకు ఉందనుకోండి, ఆ హ్యాబిట్ లేని వాళ్ళతో ఎక్కువ సహవాసం చేశామనుకోండి, ఏమండి నెమ్మదిగా స్లోగా రిడ్యూస్ అయిపోతుంది. మన ప్రయత్నం చేస్తూ ఇప్పుడు మనకు సారా అలవాటు ఉందనుకోండి, సారా ఈజీగా మానేయచ్చు. అయితే మనకు సారా అలవాటు ఉందనుకోండి, సారా తేలిగ్గా మానేయచ్చు. సారా మానేసి విధానాలు అయితే సారా మానేద్దామని బుద్ధి మనకు ఉండాలి అది. ఇప్పుడు ఇది బాగా అర్థం చేసుకోండి, ఇప్పుడు మనం సారా తాగుతున్నాం అనుకోండి, సారా తాగటం మానటం కష్టం అని అనుకోండి, కష్టం కాదు. సారా మానేద్దామనే బుద్ధి నాకు కలిగింది అనుకోండి, భగవంతుడు సహాయం చేస్తాడు, సత్పురుషుడు సహాయం చేస్తారు, శాస్త్రం సహాయం చేస్తుంది, మొత్తం అన్ని సహాయాలు వచ్చేస్తాయి నాకు. ఇప్పుడు ఆ బుద్ధి నాకు ఉంటే, ఈ సారా మానాలే బుద్ధి నాకు లేదు అనుకోండి, డాక్టర్ గారు సహాయం చేస్తారు అనుకోండి, బయట వాళ్ళు ఇంకా మందులు సహాయం, ఎన్ని సహాయాలు చేసిన లాభం లేదు, ముందు బుద్ధిలోంచి రావాలి. అలాగే రాంగ్ థింకింగ్ ఏదైనా ఉందనుకోండి, ఆ రాంగ్ థింకింగ్ వీడు ఎవరికైతే థింకింగ్ ఉందో వాడది అందులోంచి బయటికి రావాలనే ప్రయత్నం మొదలు పెడితే సమాజం సహకరిస్తుంది, ప్రకృతి సహకరిస్తుంది, పంచభూతాలు సహకరిస్తాయి, ఈశ్వరుడు సహకరిస్తాడు, నీ లోపల అంతర్యామగొన్న నారాయణుడు సహకరిస్తాడు. ఈ రూపాలని నారాయణుడి రూపాల వీళ్ళందరూ ఎవరు? ఈ రూపాలన్న ఎవరు? నారాయణుడు. నారాయణుడు ఈ రూపాలని ధరించాడు. నారాయణ యొక్క నారాయణుడి స్వరూపంగా లేకుండా ఒక శరీరం భూమి మీదకి రావటం రావటానికి వీలేదు. జంతువులైనా మానవుడైనా దేవతలైనా అది నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాసన విషయంలో మీరు 100 వాసనలు ఉన్నాయనుకోండి, మీరు 99 జయించారనుకోండి, ఒక వాసన ఉండిపోయింది కదా, ఒక వాసన కొన్ని 100 జన్మలు తీసుకురావచ్చు. దాన్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం చూడండి. ఇప్పుడు మనకు 100 వాసనలు ఉన్నాయనుకోండి, మనం పాడు చేసి వాసనలు 100 ఉన్నాయనుకోండి, సారా ఉంటే కదా ఇంకా పేకాట 90 ఉన్నాయనుకోండి, ఒక వాసన చాలు డబ్బంతా పోగొట్టుకోవడానికి, ఒక పేకాట చాలు శరీరం చచ్చిపోవడానికి, 100 రోగ అక్కడ క్యాన్సర్ సరిపోదు, లేకపోతే టీబీ సరిపోదు. ముందు బాగుపడాలనే కాంక్ష వీడికి రావాలి. ముందు ఈ వాసనలోంచి తలంపులోంచి విడుదల వీడికి వచ్చింది అనుకోండి, వీడికి వచ్చిందంటే ఈశ్వరు అన్న గ్రహం వాడికి వర్షిస్తుంది. ఇంకోటి, ఒక మనిషికి చెడ్డ అలవాట్లు ఏమి లేవనుకోండి, అనుకోండి మాట, వాడి ఇంట్లో డబ్బు ఏం ఖర్చు కాదు, మీ ఏ గూట్లో పెట్టిన డబ్బు ఆ గూట్లో ఉంటుంది. ఇప్పుడు మనకు అన్నానికి ఎంత అవుతుంది డబ్బు ఖర్చు? మనకు మన అన్నం తింటాం, ఎంత అవుతుంది డబ్బు? పెద్ద ఎక్కువ అవ్వదు, బట్ట కట్టుకుంటాం పెద్ద ఎక్కువ అవ్వదు, అన్న వస్త్రాలకి ఏమి డబ్బు అవ్వదు. అలవాట్లు లేని అలవాట్ల వల్ల మనకి ఎక్కువ హ్యాబిట్స్ వల్లే డబ్బు అయిపోతుంది. మీకు అన్న వస్త్రాలు పెద్ద డబ్బు అవ్వదు, మీకు ఏం అలవాట్లు లేవనుకోండి, ఒక పైసలు మీరు గూట్లో పెట్టిన డబ్బులు కూడా అలాగే ఉంటుంది. ఏం చేసుకుంటాం డబ్బు? ఏ చెడ్డ అలవాటు మనకు లేదనుకోండి, డబ్బు ఏం చేసుకుంటాం? ఏం చేసుకుని డబ్బు ఖర్చు అవ్వదు. అసలు సిగరెట్లు కావచ్చాం అనుకోండి, సినిమాలకు కూడా వెళ్ళాం అనుకోండి, ఈ డబ్బు ఏమవుతుంది? ఎక్కడ సారా తాగం అనుకోండి, ఈ డబ్బు అంతా ఎక్కడ ఖర్చు అవుతుంది? గూట్లో ఉన్న డబ్బు గూట్లో ఉంటుంది, పరసలో ఉన్న డబ్బు పరసలో ఉంటుంది. ప్రాక్టికల్గా మీరు చేసి చూస్తే తెలుస్తుంది. సరే, అలవాట్లు ఉన్నప్పుడు నెలకు 100,000 రూపాయలు జీతం సరిపోదు. అలవాట్లు వచ్చినాయి అనుకోండి, వాడికి నెలకు 100,000 వచ్చినాడు, దరిద్రుడి కింద ఉంటాడు. అది నెలకు 100,000 రూపాయలు సంపాదించి 1వ తారీఖు ఎప్పుడు వస్తుందో కనిపెట్టుకుంటాడు, ఈ లోపల అప్పులు చేస్తూ ఉంటాడు. చివరి వారంలో నెలకు 100,000 రూపాయలు తెచ్చి వాళ్ళకి చెడ్డ అలవాట్లు ఉన్నాయనుకోండి, చివరి వారంలో అప్పులు చేస్తాడు. మళ్ళీ 1వ తారీఖున జీతం వచ్చాక తీరుస్తూ ఉంటాడు. అది అన్న వస్త్రాలకు ఎంత అవుతుంది? మీరు బడ్జెట్ రాసుకోండి. మనం తినే అన్నానికి కట్టుకునే బట్టకి ఏమవుతుంది? ఏమవ్వదు. మీకు ఎక్కడ చూసినా డబ్బే ఇంట్లో. అయితే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఏ వాసన ఏ కోరికలు అయితే మనం బంధిస్తున్నాయో, ఏ వాసనలు అయితే మనం బంధిస్తున్నాయో, అది కూడా నీకు సజ్జన సాంగత్యం వల్ల వీక్ని అవుతాయి. సజ్జన సాంగత్యం వల్ల నీకు వీకం అవుతాయి. అదే ఐన్స్టీన్ చెప్పాడు, సజ్జన హోలీ కంపెనీ కోసం అవసరం అయితే భూమి అంచు దాకా వెళ్ళు. అయితే సజ్జనతోడు సేహవాసం చేసి బాగుపడిన వాళ్ళు ఉన్నారు, దుర్జనతోడు స్నేహం చేసి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, దుస్సాంగత్యం వల్ల పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, సత్సంగత్యం వల్ల అభివృద్ధిలోకి వెళ్ళారు. నీటి వాడు కిందకి వెళ్తాడు, గోడ కట్టి వాడు పైకి వెళ్తాడు. మనం చేసే స్నేహాలను బట్టి ఉంటాయి. చదివే పుస్తకం విషయంలో, చేసే స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. మనకి చదివే పుస్తకం విషయంలో బజార్లో కనిపించే అన్ని పుస్తకాలు చదవకూడదు. చదివే పుస్తకం విషయంలో, చేసే స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. మనకంటే వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. టాటా కుటుంబం, బిర్లా కుటుంబం, మన ఇండియాలో టాప్ 10 ధనవంతులు ఉన్నారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళ పిల్లలను కానీ మనవలను కానీ ఎవరితో స్నేహాలు చేయని వాళ్ళు. ఆ మ్యాస్టర్ను కూడా అడుగు, చదివి చెప్పి మ్యాస్టర్ కూడా ఎటు ఉంటాడో చూసుకోకుండా అని చదివి చెప్పనివ్వడు. ఇంకే మ్యాస్టర్ ద్వారా వీడికి ఏమైనా చెడ్డ అలవాట్లు రావచ్చు. అంత జాగ్రత్తగా ఉంటారు. జాతిక లేకపోతే ఆస్తులను భరం చేసేస్తారండి. ఒక చెడ్డ స్నేహం పచ్చాడనుకోండి, ఆడు కుటుంబంలో 50% ఆస్తి అంత పోతుంది. బళ్ళు అది ఇంటికొచ్చి చెప్పే మేస్టర్ని కూడా 100 రకాలుగా పరీక్ష పెడితేనే కానీ ఆయన చెప్పనివ్వరు. మీ మనవడికి నేను చదువు చెప్తానంటే రానివ్వరండి. అంత జాగ్రత్తగా ఉంటారు. ఏంటి ఇంత చేస్తే ఐశ్వర్యం కాపాడుకోవటానికి, మోక్షం పొందడానికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇంత చేస్తే ఇన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళు డబ్బు పాడవకుండా తరతరాల డబ్బు అలా ఉండటం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జ్ఞాన ఆత్మజ్ఞాన సంపాదనకు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? అంటే వాసనాక్షయం, వాసనాక్షయం కూడా అంటే నీకు పునర్జన్మలకి ఏ కారణాల వల్ల నీకు పునర్జన్మ వస్తుందో ఆ కారణాలు కూడా పోగొడతారు సత్పురుషులు. ఆ కారణాలను కూడా పోగొడతారు. ఇదే భగవాన్ రంగం చెప్పాడు భగవాన్ తోటి, బియ్యం నువ్వే తేవాలి, మరి వంట చెరుకు నువ్వే తేవాలి, కొండ నువ్వే తేవాలి, వంట నీ చెయ్యాలి, అన్నం వండాలి, అరిటాక్ కూడా నువ్వే తేవాలి, వడ్డను కూడా నువ్వే చేయాలి, అన్నీ నువ్వే చేయాలి, కలపడం కూడా నువ్వే కలపాలి అని రంగను భగవంతుడు చెప్తాడు. నువ్వు చెప్పిన అన్నీ చేస్తాను నేను, నీ నోట్లో కూడా ముద్ద పెడతాను. ఆ మెంగటం అనే పని ఒక్కటే చెయ్యి. నీ నోట్లో ముద్ద కూడా నేనే పెడతాను, నువ్వు చేయవలసింది ఒకటే పని, ఆ శ్వాల ఆ మెంగటం అటు మెంగటం ఒకటే చెయ్యి. సామెత ఉంది, గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళగలం కానీ దానికి ఇష్టం లేకపోతే నీరు తాగించలేము. అలాగే మనుషులకు కూడా బాగుపడటానికి అవకాశాలు మనం ఇవ్వగలం కానీ బాగుపడాలని బుద్ధి వాళ్ళకి లోపల నుంచి రావాలి. జ్ఞానం పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరేది. అది లోపల నుంచి ఆ బుద్ధి రావాలి. వస్తే మనం ఇచ్చే అవకాశాలు వాడు సద్వినియోగం చేసుకుంటాడు. ఆ బుద్ధి లేనప్పుడు మనం ఎన్ని అవకాశాలు ఇచ్చిన వాడు సద్వినియోగం చేసుకోలేడు. అది శాస్త్రాల్లో ఎన్ని విషయాలున్నా, శాస్త్రాల్లో ఎన్ని మంచి విషయాలన్నా అది గురి ముఖత వినాలి. శాస్త్రాల్లో మంచి విషయాలు ఉండొచ్చు, అది గురి ముఖత వినాలి. అంటే అందులో శాస్త్రాల్లో ఉన్న సారమే గురువు మీకు బోధిస్తాడు, అది గురువు ముఖత ఉండాలి. అది గురువు యొక్క మౌనం, గురువు యొక్క చూపు, గురువు యొక్క మాట ఇవన్నీ మీకు సహకరిస్తాయి. ఇవన్నీ కూడా మీకు సహకరిస్తాయి. అంచేత శాస్త్రం ఈ పని నువ్వు చెయ్యని ఎంత నొక్కి చెప్పినా అది గురువు యొక్క ముఖతములో ఉంచి నీకు ఆచరించాలని బుద్ధి కలుగుతుంది. శాస్త్రం ఎంత నొక్కి బల్లబడు బుద్ధేసి బల్లడు బుద్ధేసి శాస్త్రం చెప్పినా ఆ శాస్త్ర సారాన్ని ఎవడైతే అనుభవించి తేనిపులు తెచ్చుకుని ఎవడైతే అనుభవించి ఆ హృదయంలో ఉంచి ఎవరికైతే గురువు తన హృదయం అంటే గురువు యొక్క నాలుక హృదయంలో ఉంటుంది, గురువు యొక్క మాట నోట్లోంచి రాదు హృదయంలోంచి వస్తుంది. అటువంటి అలా గురువు నీకు మాట చెప్తాంటే నీకు ఆచరించాలనే బుద్ధి కలుగుతుంది, బాగుపడాలనే బుద్ధి కలుగుతుంది. కొంతమంది గురువులు మాటలతోటి పని లేకుండా చూపులతోటి పని లేకుండా నిశ్శబ్దంగా సైలెన్స్గానే మీకు చేయవలసింది లేదు. ఆధ్యాత్మిక మీ ప్రగతికి ఆధ్యాత్మిక ఉన్నతికి కొంతమంది గురువులు మాట్లాడకపోయినా కొంత మౌనంతో అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మళ్ళీ చిన్న ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తాంటే నోడితే చెప్పరు, ఇక్కడికి పిల్లలు అంటారు అల్లరి మానేస్తారు. అది దానికి కొంత అధికారం ఉండాలి. దానికి ఏముండాలి? అధికారం ఉండాలి. చెప్పడానికి కూడా అధికారం ఉండాలి. ఇప్పుడు ఈ ఊళ్ళో ఎవరైనా చైర్మన్ గారు ఉన్నారనుకోండి, ఆకువీడికి ఆకువీడి గారు చైర్మన్ గారు ఏదైనా మాట చెప్తే ఊళ్ళో చెల్లిబాటు అవుతుంది, మనం చెప్తే చెల్లిబాటు అవుతుందా? చెల్లిబాటు అవ్వదు. అలా గురువు కూడా అధికారం ఉన్నప్పుడు చెల్లిబాటు అవుతుంది. గురువు చెప్పాడని మనం చెప్తే చెప్పచ్చు, చిరుక పలుకులు మాత్రం. అంటే గురువు మౌనంగా ఉండి కూడా శవబుద్ధిని పోగొట్టగలడు, దేహబుద్ధిని పోగొట్టగలడు, ఆ దేహాభిమానం కూడా పోగొట్టగలడు, మౌనంగా ఉండి కూడా ఇవన్నీ గురువు చేయగలడు. అంటే గురువు యొక్క సమక్షంలో నీ జీవితంలో ఎప్పుడు అనుభవించిన ప్రశాంతత కూడా మీరు అనుభవించవచ్చు. మీ బంధువుల ద్వారా, మీ స్నేహితుల ద్వారా, మీ తల్లిదండ్రుల ద్వారా రాని శాంతిని, సుఖాన్ని గురువు యొక్క సమక్షంలో అనుభవించవచ్చు. గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం, గురువు అంటే ఈశ్వరుడు స్వరూపం, ఈశ్వరుని యొక్క ప్రతిది. గురువు అంటే చైతన్యం, గురువు అంటే బ్రహ్మం, గురువు అంటే ఆత్మ. గురువు అంటే ఒక వ్యక్తి కాదు, గురువు అంటే ఒక శరీరం కాదు. అంటే గురువు సమక్షంలో మీ జీవితంలో ఎప్పుడూ అనుభవించినటువంటి సుఖం, ఆ శాంతి, ఆనందం మీ అనుభవంలోకి వస్తున్నవాడు గురువు. మీ సాధనతో సంబంధం లేకుండా, మీ పెట్టుబడితో సంబంధం లేకుండా, ఆ గురువు యొక్క దయవల్ల మీకు ఆనందం, ఆ గురువు యొక్క ఆనందం మీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ చెయ్యిని ముట్టుకుంటే ఈ స్పర్శ ఎలా తెలుస్తుందో, ఆ గురువు యొక్క అనుగ్రహం మీకు తెలుస్తూ ఉంటుంది. లో చూపు ఉన్న వాళ్ళకి, బయట చూపు ఉన్న వాళ్ళకి, బాహ్య చూపు ఉన్న వాళ్ళకి తెలియదు. బాహ్య బహిర్ముఖత్వం ఉన్న వాళ్ళకి తెలియదు. అంతర్ముఖత్వం ఉన్న వాడికి, ఆ చూసే దృష్టి ఉన్న వాళ్ళకి, ఆ యోగ్యత ఉన్న వాళ్ళకి, అర్హత ఉన్న వాడికి గురువు యొక్క అనుగ్రహం తెలుస్తూనే ఉంటుంది. ఎంత స్పష్టంగా తెలుస్తుంది ఈ స్పర్శ, ఎంత స్పష్టంగా తెలుస్తుందో గురువు అనుగ్రహం కూడా అలాగే తెలుస్తుంది. మీకు సందేహాలున్నా, మాయమ దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు ఉన్నాడా లేదా, స్వర్గం ఉందా లేదా, నరకం ఉందా లేదా, ఏదో ఉందంటున్నారు, ఉందన్నది ఉందో లేదో, ఇటువంటి సందేహాలు కూడా పోతాయి గురువు యొక్క సమక్షంలో. అంత గురువే, ఆయన అనుగ్రహానికి అన్నీ సాధ్యమే. ఆయన దయకి అన్నీ సాధ్యమే. అదే జ్ఞాని యొక్క, గురువు యొక్క అనుగ్రహం కానీ, గురువు యొక్క దయ కానీ మీ హృదయంలో ప్రవేశించేటప్పుడు, గురువు యొక్క అనుగ్రహం కానీ, గురువు యొక్క దయ కానీ, ఆ కంపాషన్, ఆ మెరిసి, అవన్నీ కూడా మీ హృదయంలో ప్రవేశించినప్పుడు అదంతా మంచి, ఆ మంచి అనేది మౌనంగానే జరిగిపోతూ ఉంటుంది. ఈ పక్కవాడు మిమ్మల్ని, గురువు మిమ్మల్ని అనుగ్రహించేటప్పుడు మీ పక్కన కూర్చున్న వాడు కూడా తెలియదు. మేము మొన్న ఎక్కడో ఎవరింటికడే 10 మంది కూర్చున్నాం. వాళ్ళ అమ్మాయి 8 తరగతో 9 తరగతో చదువుతాను, 10 మంది కూర్చున్నాం. అమ్మాయి బళ్ళకి వెళ్తాను. ఆ తల్లి ఏదో మిఠాయి ఏదో తెచ్చింది, నాకు వచ్చిన మమ్మల్ని వాడికి అది ఆ మిఠాయి ఏమో గౌకున చేతిలో పెట్టేస్తాను, ఆ కూతురు చేతిలో సైలెంట్గా పెట్టేస్తాను. అంటే తినమన ఆ కూతురి మీద ప్రేమ అమ్మ. బళ్ళకి వెళ్ళిపోతుంది, మిఠాయి కూడా పట్టుకుని నీకు ఆక్రమించినప్పుడు తినని మా మేము అక్కడ కూర్చున్న మా 10 మంది కనపడకుండా మిఠాయి పెట్టేస్తాం. అంటే తల్లి కూతురికి పెట్టేది ఎంత క్వైట్గా జరిగిపోతుంది, ఎంత కూల్గా జరుగుతుందో గురువు భక్తిని అనుగ్రహించేది. ఇప్పుడు అంతకంటే క్వైట్గా ఉంటుంది, అంతకంటే కూల్గా ఉంటుంది వెనుక భగవాన్ పోవచ్చు. అంటే అక్కడ ఆ గదిలో కూర్చుని మాకు కూడా చేయకూడదు వాళ్ళ అమ్మాయికి ఇచ్చే మిఠాయి అనుకుంటాను అమ్మ. మాతోటి మాట్లాడుతుంది, నిమ్మకి పొట్టం కట్టేసి వాళ్ళ అమ్మాయి చేతిలో పెట్టేస్తుంది. మా చూపు ఆ పొట్టం మీద పన్ను ఉంటారు తల్లి. చెయ్యేమో కూతురు దగ్గరికి వెళ్ళిపోతుంది, మాటలు మా దగ్గరికి వస్తుంది. అంతకంటే సైలెంట్గా జరుగుతుంది గురి యొక్క అనుగ్రహం. అదే చెప్పాడు కదా, కలిగిన జనానికన్నా ఘన దయాదాయక ఇది అని అనుగ్రహము అరుణాచల. మామూలు లోకంలో అన్ని ప్రేమల కంటే కన్న తల్లి ప్రేమ ఎక్కువైంది. లోకంలో అన్ని ప్రేమల కంటే కన్న తల్లి ప్రేమ చాలా ఎక్కువైంది లోకంలో లౌకికంగా. ఓ అరుణాచలేశ్వరుడా, నీ ప్రేమతో పోల్చినప్పుడు కన్న తల్లి ప్రేమ కూడా ఒక ప్రేమ కాదు. అన్ని ప్రేమల కంటే నీ ప్రేమ ఘనమైంది. ఎంత ఘనమైనదంటే, ఎంత ఉదాత్తమైందంటే, తల్లి ప్రేమ కూడా నీ ప్రేమ ముందు జరిగి తల్లి ఈశ్వరి ప్రేమ ట్యూబ్ లైట్ అయితే తల్లి ప్రేమ కృష్ణాల దీపం. నీ ప్రేమ ఉంది, ఈ ప్రేమ వెలవెలపోతుంది. పైగా ఇందులో ప్రకృతి వాసనలు ఉంటాయి, దేహ వాసనలు ఉంటాయి. నీ ప్రేమలో, నీ ప్రేమలో కళంకం ఉండదు, నిష్కల్మషంగా ఉంటుంది. అదేం తల్లిని కూతురు ప్రేమించేటప్పుడు ఆ కూతురి మీద కోరుకుండొచ్చు, ఈ అమ్మాయి పెద్ద అమ్మాయికి నన్ను బాగా చూస్తున్నాను, మంచం పడితే చూస్తున్నాను. ఆ ఈశ్వరు యొక్క ప్రేమలో కోరిక చోటి సంబంధం ఉండదు, లోకవాసన ఉండదు, అది బార్గైన్ కాదు. అది అక్కడ వ్యాపారం ఉండదు. తల్లి మీద, తల్లికి కూతురి మీద ఉన్న ప్రేమలో వ్యాపారం కనిపించవచ్చు, కానీ ఈశ్వరుడికి మన మీద ఉన్న ప్రేమలో వ్యాపారం ఏమి కనపడదు. నో బార్గ్, నో ట్రేడ్ అట్ ఆల్. ట్రేడ్ అనేది లేదు. అంటే అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది, భౌతికంగా, లౌకికంగా, వరల్డ్లీగా. కానీ నీ ప్రేమతో పోల్చుకున్నప్పుడు తల్లి ప్రేమ కూడా ఒక ప్రేమ కాదు, అది కూడా కిరసనాల దీపమే, అది కూడా ఒక ప్రేమ కాదు. భౌతికంగా అది గొప్పది కింద మనకు అనిపిస్తుంది, భౌతికంగా గొప్పదే లౌకికంగా చూసినప్పుడు. అది మౌనంగా ప్రవేశిస్తుంది. అంతేకాదు, మహాత్ములతోటి, మహర్షులతోటి, సత్పురుషులతోటి, యోగ్యులతోటి, ఉత్తములతోటి, ఉదాత్తులతోటి నీకు సహవాసం ఏర్పడితే, నీ పూర్వకర్మ మంచిదైతే, మన పూర్వకర్మ, మన పూర్వజన్మలో ఏదైనా సత్కర్మ చేస్తుంటేనే సత్పురుషులతో సహవాసం చేయాలంటుంది. లేకపోతే మిమ్మల్ని మొట్టినా చేయరు మీరు. ఆ స్వామి చూడండి, చేసైనా ఉండాలి, పెట్టైనా ఉండాలి. ఈ పూర్వజన్మలో ఎవరికైనా 10 మంది బంచి పనులైనా చేసి ఉండాలి, 10 మందికి అన్నమైనా పెట్టి ఉండాలి. అలా చేసుంటేనే మీకు ఈ జన్మలో సత్పురుషులతో సహవాసం చెయ్యాలని ఆ తలంపు వస్తుంది, ఆ బుద్ధి వస్తుంది. లేకపోతే అది రానే రాదు. ఒకవేళ మీ ఇంటి పక్కన సత్పురుషుడున్నా మీకు అతనితో సహవాసం చెయ్యాలని ఉండదు, మీ బుద్ధి పాడైపోయింది. కృష్ణుడు అంటాడు గీతలు, ఈ పాడు బుద్ధికి అజ్ఞానం, ఆత్మజ్ఞానం. ఇప్పుడు మీకు 100,000,000,000 ఉన్నా ప్రయోజనం లేదు, 100,000,000,000 ఉన్నా ప్రయోజనం లేదు. ఇప్పుడు బంతి జాగ్రత్త మొదలెట్టింది అనుకోండి, బంతి జాగ్రత్త మొదలుపెట్టింది అనుకోండి, ఎక్కడ జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళి పడిపోతుందో మనకు తెలియదు. అలాగే బుద్ధి పాడైపోయిన తర్వాత వాడు ఎంత దూరం వెళ్ళి పాడైపోతాడో మనకు తెలియదు. ఇంకా ఇప్పుడు బంతి జారటం ప్రారంభించింది అనుకోండి, ఓ వెళ్ళిపోతా ఉంటుంది, ఎక్కడ ఎంత దూరంలో పళ్ళం ఉందంటే పళ్ళ జారి వెళ్ళిపోతా ఉంటుంది. నీకు 100,000,000,000 డబ్బు ఉన్నా బుద్ధి పాడవటం ప్రారంభించింది అనుకోండి, అది ఎంత దూరం వెళ్ళిపోయి పాడైపోతారో చెప్పలేము. మరి నీ చేయడంలోకి వెళ్ళిపోవచ్చు, చివరికి మిగిలిది ఇచ్చేకట్ లోకాలు. మీ 100,000,000,000 మీరు బతుకుండగా పోవచ్చు, లేకపోతే 100,000,000,000 ఉండగా మీ శరీరం నుంచి ప్రాణం పోవచ్చు, చివరికి మిగిలిది ఇచ్చేకట్ లోకాలు. డార్కెస్ట్ నైట్స్ జన్మాంతరంలో మీరు ఏదైనా చేసి ఉంటేనే, ఆ సత్కర్మ చేసి ఉంటేనే సత్పురుషులతో సహవాసం చెయ్యాలని ఆ తలంపు కలుగుతుంది, ఆ సహృదయం కలుగుతుంది, ఆ సద్బుద్ధి కలుగుతుంది. అంతేకాదు హోలీ కంపెనీ వల్ల, హోలీ కంపెనీ ఆ సజ్జన సహవాసం వల్ల, ఆ మహాత్ములతోటి, మహర్షులతోటి, యోగి పొంగవులతోటి, వాళ్ళతోటి మీకు ఉదాహరణకి వాల్మీకి మహర్షి ఉన్నాడు అనుకోండి, అడు కొన్ని 1,000,000 మందిని చనిపోయి డబ్బుల కోసం. ఓ పీకి నరికేయటం వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే పట్టుకు, 1,000,000 మందిని చనిపోయి. ఎవడ నారద మహర్షి అనుకుంటాను, ఎవడో ఒక మహర్షి వల్ల, అతని స్నేహం వల్ల ఆ కిరాతకుడు ఒక ఋషి అయి కూర్చున్నాడు. 1,000,000 మందిని చంపిన కిరాతకుడు ఒక నారదుడు యొక్క సహవాసంలో ఋషి అయి కూర్చున్నాడు. వాల్మీకి మహర్షి పైగా ఆది కావ్యం, పైగా ఆయన రాసిన కావ్యాన్ని మన కళ్ళకద్దుకుని చదువుకుంటున్నాం. అలాగే నారదుడు ఉన్నాడు, సూద్యుని ఇంట్లో పుట్టాడు, బ్రాహ్మణ ఇంట్లోని క్షత్రియుల ఇంట్లో పుట్టలేదు నారదుడు, సూద్యుని ఇంట్లో పెట్టాడు, సూద్యుని ఇంట్లో పుట్టాడు. మహాత్ములు చెప్పే కథలన్నీ విని ఈయన కూడా దేవ ఋషి అయిపోయాడు. ఈయన ఈయన మా వాల్మీకి మహర్షి మనకు సంబంధించిన ఋషి, యాకనే దేవతలకు ఋషి అయిపోయాడు నారదుడు. మంచి మాటలు విని 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 దేవతల ఋషి అయిపోయాడు. వాల్మీకి కిరాతకుడు, వాడు మహర్షి అయిపోయాడు. మహర్షి అయిపోయాడు కాదు, మన ఆదికావ్యం అనేటువంటి రామాయణం రాశాడు. వాడు రాస్తాడు, వాల్మీకి చెప్తాడు. ఎంతకాలం అయితే ఆకాశం ఉంటుందో, ఎంతకాలం అయితే భూమి ఉంటుందో, ఎంతకాలం అయితే నదులు ప్రవహిస్తూ ఉంటాయో, ఎంతకాలం అయితే ప్రపంచంలో కొండలు ఉంటాయో, నదులు ప్రవహిస్తూ ఉంటాయో, ఎంతకాలం అయితే గాలి సంచారం చేస్తుంటుందో, అంతకాలం నా కావ్యం అనే రామాయణం బతికుంటుంది. ఎంత 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 టీవ చూడండి, ఎంత ఆత్మవిశ్వాసం. ఎంతకాలం అయితే ఆకాశం ఉంటుందో, ఎంతకాలం అయితే భూమి ఉంటుందో, ఎంతకాలం అయితే నదుల్లో నీళ్లు ప్రవహిస్తాయో, ఈ ఎంతకాలం అయితే ఈ దేశంలో కొండలు ఉంటాయో, ఎంతకాలం అయితే ఈ దేశంలో కొండలు ఉంటాయో, అంతకాలం కూడా ఈ పంచభూతాలు ఎంతకాలం ఉంటాయో, అంతకాలం కూడా నేను రాసిన కావ్యం జీవించి ఉంటుందంటాడు వాల్మీకి. ఆత్మవిశ్వాసం చూడండి. అది ఈశ్వరానుగ్రహం. బయట బయట మనకి ఏదైనా పదవులు ఉన్నా, లేదా చదువు ఉన్నా, కాలేజీలు చదువు ఉన్నా, బయట ధనం ఉన్నా, లేదా బయట అంగబలం ఉన్నా, అర్ధబలం, బయట నుంచి వచ్చేది, బయట నుంచి రావటం మోక్షం రాదు. అలా రాదు, అలా రాదు. కేవలం గురువు యొక్క కటాక్షం, ఈశ్వరుని యొక్క కటాక్షం, అది లోపల నుంచి ఊరాలి. ఈ పైనుంచి కుంకుడిగా పూసినట్టే పోసేది కాదు. హరినామం వల్ల వాళ్ళు మీకు ఋషి అయిపోయాడు. రామరామం వల్ల నారదుడి మంచి మాటలు విని దేవ ఋషి అయ్యాడు. మనకు కాదు, దేవతలకే ఋషి. అంతేకాదు, ఇలా మహాత్ములతోటి సత్పురుషుడు సహవాసం చేయటం వల్ల, సద్గ్రంథాలు పఠించటం వల్ల, సద్గ్రంథాలు పఠించటం వల్ల ఇది ఎక్కడ దారి తీస్తుందంటే, చివరికి ఏ నిజాన్ని తెలుసుకున్నాక నువ్వు ప్రకృతిలోంచి విడుదల పడిపో, ఏ నిజాన్ని నీ హృదయంలో ఏ నిజాన్ని తెలుసుకున్నాక ప్రకృతిలోంచి బయటకు వచ్చేస్తావో, పునర్జన్మలోంచి బయటకు వచ్చేస్తావో, ఆ నిజం దగ్గరికి తీసుకెళ్ళిన ఆ మహాత్ములు ఆ నిజం దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెడతారు. అది మహాత్ముల యొక్క యూ మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. నీ హృదయంలో నిజం నీకు తెలిసే వరకు నీకు స్వాతంత్రం లేదు, సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. ఎక్కడో దేవుడు ఉంటాం కాదు, ఆ దేవుడు నీకు స్వరూపంగా వ్యక్తం అవ్వాలి. ఎక్కడో ఏదో ఉంటాం కాదు, వైకుంఠంలో దేవుడు ఉంటాం కాదు, ఆ వైకుంఠంలో నారాయణ దీనికి స్వరూపంగా వ్యక్తం అవ్వాలి. నీ హృదయంలో ఉన్న సత్యం ఉందని స్ఫురింపజేస్తారు. నీ హృదయంలో ఉన్న సత్యం ఏదో ఒక సత్యం ఉంది, దేహానికి అతీతంగా, మనస్సుకు అతీతంగా, ఇంద్రియాలకు అతీతంగా, విషయాలకు అతీతంగా, విషయబుద్ధికి అతీతంగా నీ హృదయంలో ఏదో ఒక సత్యం ఉంది. దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు, దానికి ముసల్తనం లేదు, దానికి రోగం లేదు. అది స్వతంత్రమైనది. అది స్వతంత్రం ముందు నీ హృదయంలో ఒక నిజం ఉందని స్ఫురింపజేస్తారు. స్ఫురింపజేసే కదా దాన్ని పొందే బుద్ధిని కూడా నీకు ప్రసాదిస్తాడు వాడు సత్పురుషుడు. ముందు మీ హృదయం, అసలు ముందు అక్కడ ఏదో హృదయంలో ఏదో ఉందని తెలియాలి కదా మీకు. తెలిసాక దాన్ని పొందాలనే బుద్ధి కలుగుతుంది. ఆ స్ఫురింపజేసేవాడు సత్పురుషుడు, దాన్ని పొందే యోగం పట్టించేవాడు సత్పురుషుడు. అంటే బాహ్యంగా 1000 ఏనుగుల్ని జయించిన వాడికంటే నీకు అర్థమవుతుంది, తన మనస్సును తను నిగ్రహించిన వాడు గ్రహిస్తాం. బాహ్యంగా 1000 ఏనుగుని జయించిన వాడికంటే తన మనస్సును తన మనోనిగ్రహం సాధించిన వాడు, తన తన అదుపులో పెట్టుకున్నవాడు, మాట విషయంలో కానీ చేత విషయంలో తను తను ఎవడైతే అదుపులో పెట్టుకుంటున్నాడో వాడు ఎప్పటికైనా ఆత్మజ్ఞానం అవుతాడు. బాహ్యంగా 1000 ఏనుగుని జయించిన వాడు అప్పుడు ఆత్మజ్ఞానం. తన మనస్సును ఎవడైతే అదుపులో పెట్టుకుంటున్నాడో, ఎవడైతే సత్వగుణం సంపాదిస్తున్నాడో, ఈనాటికైనా ముందు నాటికైనా వాడికి జ్ఞానభాగ్యం ఉంటుంది. జ్ఞాన సంపాదన పొందుతాడు, ఐశ్వర్యాన్ని పొందుతాడు. ఐశ్వర్యం ఇవాళ పచ్చగా ఉండదే పెండిపోయే ఐశ్వర్యం కాదు. దేహం పోయినది నిలబడి ఉంటుంది. ఆడు ఎప్పుడు ఉండేవాడే ఈశ్వరుడు, నారాయణుడు ఎప్పుడు ఉండేవాడే. ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకపోతే, ఒక ప్రాంతంలో ఉండి ఒక ప్రాంతంలో లేకపోతే వాడు నారాయణుడు కాదు. ఆ దేవుడి పేరే ఉండేవాడు, అయాం దట్ అయాం, ఎప్పుడు ఉండేవాడే, వాడే దేవుడు. వాడు మన స్వరూపమే ఉన్నాడు. ఎక్కడున్నాడు? వాడు స్వరూపమే ఉన్నాడు. అందుకే మనకు కూడా ఎప్పుడు ఉండాలనుంది, చనిపోవాలని ఎవరికి లేదు. కారణం ఏంటంటే మనలో ఉన్న మూల వస్తువుకి, మనలో ఉన్న సద్వస్తువుకి చావు ఎలా ఉంటుందో తెలియదు. శరీరం పుట్టినప్పుడు మనం పుట్టామనుకుంటున్నాం, శరీరం పోయినప్పుడు మనం పోయామనుకుంటున్నాం. జీవలక్షణం, శరీరం పుట్టినప్పుడు మనం పుట్టలేదు, అదే శరీరం పోయినప్పుడు కూడా మనం పోవం. శరీరం రాకముందు మనం ఉన్నాం, శరీరం పోయిన తర్వాత కూడా మనం ఉండం. ఆ వస్తువు ఎప్పుడు అది నీకు అనుభవంలోకి రావాలి, అప్పుడు నీకు ఆనందం, అప్పుడు నీకు శాంతి, అప్పుడు నీకు సుఖం. ఇప్పుడు మీకు ఎక్కడ శాంతి లేదనుకోండి, ఎక్కడ సుఖం లేదనుకోండి, మీ కోట్లు డబ్బు ఉందనుకోండి, అప్పుడు ఏమనుకుంటారంటే ఏంటి డబ్బు ఏం చేసుకుంటాం, శాంతి లేదు, రాత్రి నిద్ర పట్టడం లేదు, రాత్రి కంటికి నిద్ర రావటం లేదు, పగల ఏదైనా తింటే అరగటం లేదు, ఏం చేసుకుంటాం ఈ డబ్బు అని మీకు అనిపిస్తుంది. శాంతి యొక్క వైభవం అటువంటి ఆ శాంతి దాతలు, ఆ కాంతి దాతలు జ్ఞానం. ఒకసారి నువ్వు అరుణాచల సేవ చెయ్యమ్మా, అరుణాచల సేవ. నన్ను దరిజారగా నన్ను పూర్ణ నాశమనర్చితివి అరుణాచల, ఏటికి నిదుర నన్ను ఇతరులు లాగగా ఇది నీకు న్యాయమా అరుణాచల. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించువు అరుణాచల. దీన్ని మనోయోగం అంటారు. మనోయోగం అంటే శ్రవణం స్మరణం, శ్రవణం స్మరణం, శ్రవణం వింటం స్మరించుకోవటం, వింటం స్మరించుకోవటం, వింటం స్మరించుకోవటం. దీనికి ఒక పేరుంది మనోయోగం, మనోయోగం. మీకు అర్థమవుతుందా? చెవులతో వింటారు, ఎవరు వింటారు? మనస్సే వింటుంది. మరి స్మరించడం ఎవరు స్మరిస్తారు? ఈ మనస్సే స్మరిస్తుంది. ఈ మనోయోగం ద్వారా కూడా మీరు జ్ఞానం పొందవచ్చు. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. భగవంతుడు ఏమి చెప్తున్నాడంటే, లోకంలో రకరకాల పెచ్చోళ్ళు ఉంటారు, పెచ్చోళ్ళకు కూడా పడకండి. ఇప్పుడు నేనే మీకు ఏదైనా చెప్పాననుకోండి, లేకపోతే ఇంకో మహర్షి చెప్పాడనుకోండి, ఇంకో ఎవరో చెప్పారనుకోండి, అది కాదు. మీరు ఆ చెప్పిన మాట శాస్త్రానికి ప్రమాణంగా ఉందో లేదో చూసుకోండి. ఎవరో జ్వరం తగ్గిందంటే మీరు అది పెట్టుకోకుండా థర్మామీటర్ నోట్లో పెట్టుకు చూసుకోండి. ఎవరో తగ్గిందంటే ధరం మీకు తగ్గలేదనుకోండి, ధరం తగ్గిపోయిందంటే మీకు సుఖం ఏంటి? ధరం తగ్గింది లేదు మీకు ధర్మం మీటర్ చెబుతుంది. అలాగే వాళ్ళు చెప్పింది కరెక్ట్గా ఉందో లేదు శాస్త్రం ప్రమాణం, శాస్త్రం ప్రమాణం. ఇప్పుడు అర్థంలో మసి ఉంటే మన ముఖం సరిగ్గా కనపడదు. అలాగే మన బుద్ధిలో, మన బుద్ధిలో ఏమైనా దోషం ఉంటే మన హృదయంలోని వస్తువు మనకు కనపడదు. అంటే ఈ పెచ్చోళ్ళు కూడా రకరకాల పెచ్చోళ్ళు ఉంటారు. అది మీరు బుధాన్ని వేసుకోవద్దని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. నేనే చెప్పొచ్చు, మరొకరు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు, లేదా రమణ మహర్షి చెప్పొచ్చు, రామకృష్ణ పరమహంస చెప్పొచ్చు, కానీ అర్జున శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో. ఎవరైనా నోట్సులు రాసిన టెక్స్ట్ బుక్ అనుకూలంగా ఉండాలి నోట్సులు, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో. ఇప్పుడు మీరు భగవద్గీతకి కానీ ఉపనిషత్తులకు కానీ నేను చెప్పిన మాట అనుకూలంగా లేదనుకోండి, తీసి ఒక పక్కన పెట్టేయండి, నాన్నగారు చెప్పారని మీరు వినక్కర్లేదు. అర్జున నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో. ఇంకేదండి శాస్త్ర ప్రమాణం వదిలేస్తే రకరకాల పిచ్చోళ్ళు, ఎవడు చెప్పినా, ఏ మహర్షి చెప్పినా, ఏ యోగి చెప్పినా, ఏ ప్రపెట్టి చెప్పినా శాస్త్రానికి అది అనుకూలంగా ఉందో లేదో చూసుకో. శాస్త్రానికి అది అనుకూలంగా ఉంటేనే నువ్వు దాన్ని తీసుకో, అదే రిజెక్ట్ ఇట్టు. శాస్త్రానికి అనుకూలంగా ఉంటే యాక్సెప్ట్ ఇట్టు, శాస్త్రానికి అనుకూలంగా లేదనుకో అర్జున రిజెక్ట్ ఇట్టు, వదిలేయే దాన్ని, పేచీ రక్కర్లేదు, వదిలేయి. ఇది నాకు ఏదైనా జ్ఞానం ఉంటే మీకు పంచిపెట్టాలి, కానీ నాకు నాకున్న పిచ్చ మీకు పంచిపెట్టే ఎందుకు? అదే పిచ్చోడు చాలామంది ఉన్నారు, అది శాస్త్రానికి అనుకూలంగా ఉందో చూసుకో మాట. ఈ మధ్య షార్ట్ కట్లో అది చేయండి ఇది చేయండి మీకు నాలుగు రోజుల్లో మోక్షం వచ్చేస్తున్నాయని చెప్పి కూడా ఉన్నారు, వాళ్ళు పిచ్చోళ్ళు. మీకు వాసనాక్షయం అవ్వకుండా మోక్షం ఎలా వస్తుంది? నీకు అసలు వాసనాక్షయం అవ్వకుండా మోక్షం ఎలా వస్తుంది? ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? నీకు జబ్బు తగ్గకుండా ఆరోగ్యం ఎలా వస్తుంది? నీకు జబ్బు తగ్గితే కదా ఆరోగ్యం వచ్చేది. అది తగ్గించి పంపగలిగిన వాడే కదా డాక్టరు. అంటే లోకం కూడా పిచ్చోళ్ళ హాస్పిటల్ లాంటిది, జాగ్రత్తగా ఉండాలి మనం. లోకం పిచ్చి హాస్పిటల్ లాంటిది. అంటే మీరు ఎవరు చెప్పినా ఆ ఉపనిషత్తులకి భగవద్గీతకి ఆ మాట అనుగుణంగా ఉంటే మీరు యాక్సెప్ట్ చేయండి, అది వదిలేయండి, పేచీ లెక్కర్లేదు, ఒక మాట వదిలేయకండి. మీరు ఎలా చేసుకోండి మీకు పది రోజుల్లో మోక్షం వచ్చేస్తుందంటే, పది రోజులు ఎలా వస్తాడు? వాసనాక్షయం ఉండగా పది రోజుల్లో మోక్షం ఎలా వస్తుంది? వాసనాక్షయం అవ్వకుండా లోపల కల్మషం పెట్టుకుంటాడు మోక్షం ఎలా వస్తుంది? వాడు రాగద్వేషాల్లోంచి బయటపడలేదు, క్షోభలోంచి బయటపడలేదు, వాడు క్షోభలోంచి బయటపడలేదు, వాడి యొక్క అటాచ్మెంట్ బయటపడలేదు, ఉంది లేదు లేదు ఉంది ఇటువంటి వాదనలోంచి బయటపడలేదు, వాడికి మోక్షం ఏంటి? అది దేవుడు అనేవాడు ఉన్న ఉంది లేదు లేదు ఉంది అన్నిటికీ అతీతుడు వాడు. ఆ స్థితి నీకు అందాలంటే జ్ఞానం లేకుండా అందదు. ఉంది లేదు లేదు ఉంది ఇవన్నిటికీ ఇవన్నిటికీ ఎస్సకి నోకి అతీతుడైనా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆ శాస్త్రం ఎవరు చెప్పనే ఉంది, ఆ శాస్త్రానికి శాస్త్ర ప్రమాణంగా అది సరిపోతుందా లేదా అది చూసుకోవాలి. సరిపోతే తీసుకోండి, లేకపోతే ఊసేయండి, ఏ ఇబ్బంది లేదు. అంటే గురువు అంటే కేవలం శరీరం అనుకో అక్కర్లేదు, గురువు అంటే శరీరం అనక్కర్లేదు. అంటే శరీరం మరణించా కూడా గురువుతో అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. అయితే గురువు అంటే శరీరం కాదు కాబట్టి, గురువు అంటే ఆ శరీరం అనుకోండి, ఆ శరీరం పోయినప్పుడు మనకు అనుబంధం పోతుంది. కానీ గురువు శరీరం కాదు, గురువు మన హృదయంలో ఏదైతే ఉందో అంతర్యాముగా అదే గురువు. అంటే గురువుతో సంబంధం మనకు తెగదు. అదే భగవాన్ చెప్పారు, పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క ఎలా బయటికి రాదు, గురువు అనుగ్రహంలో పడ్డవాడు తరింపబడతాడు కానీ బయటకు వచ్చే అవకాశం లేదు. మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఏ శరీరంలో ఉన్నా ఆ గురువు తన ఎందు గౌరవం కలిగేటట్టు తన ఎందు గౌరవం ఏర్పరచుకుంటాడు, తన చెప్పిన మాట ఎందు శ్రద్ధ కలగజేస్తాడు, మనల్ని తరించే వరకు మనం వెంటాడుతాడు వాడే గురువు. శరీరాలు మారిపోయినా ఇది ఉడికే ఒట్టి ఒట్టి మాటల కింద మీరు తీసుకు ఏదో తాలింపు సరిగ్గా తీసుకోకండి. ఇదేదో తాలింపు సరిగ్గా కాదు ఇది. నేనేమన్నా పుస్తకం వాడు చెప్తారు, పులి యొక్క నోట్లో పడిన వస్తువు ఎలాగైతే బయటకు రాదో, ఎవడైతే గురువు అనుగ్రహంలో పడ్డాడో వాడు ఒకరోజు వెనకాని ముందని తరింపబడతాడు కానీ వాడు ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. ఈ మీరు తాలింపు సరికి తీసుకోకండి. అది మాట్లాడేది చైతన్యం, మాట్లాడేది ఆత్మ, మాట్లాడేది బ్రహ్మ. లోపల ఇష్టాయిష్టాలు పెట్టుకుని చెప్పిన మాటలు కాదు. అలా మాటలు చెప్పినా ఈ నిలబడు కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. గురువు యొక్క మౌనం అన్నిటికంటే శక్తి మాత్రమే. గురువు యొక్క మౌనం కూడా అని మౌనం అంటే నోటితో మాట్లాడకుండా కూర్చోవడం కాదు. మీకు అర్థమవుతుందా? హృదయంలో నిలబడటం, మనస్సును హృదయంలో నిలబెట్టి ఉంచడమే అదే భక్తి యోగం, అదే జ్ఞానయోగం, అదే కర్మయోగం. అది యోగముల యొక్క మనస్సు అంటే అన్ని యోగముల ఫలితం వస్తుంది. మనస్సుకి మూలం హృదయం. ఆ హృదయంలో మనస్సు కనుక నిలబడి ఉంచగలిగితే, అంటే మన మెదడులో మనస్సు ఎలా ఉంటుందో అలా హృదయంలో అంత న్యాచురల్గా నార్మల్లో మనస్సు నిలబడి కనుక ఉండగలిగితే ఆ మనోనాశనం వస్తుంది. మనస్సు నశిస్తే వాసనలు నశిస్తాయి. ఇల్లు అంటుకుపోయింది అనుకుని ఇంట్లో ఎలకలు ఉండవు. ఇంకా ఒక ఇల్లు అంటుకుంది అనుకోండి, మా ఎలకలేమి ఇల్లు కాలినప్పుడు ఎలకలు కాలిపోతాయి. మనస్సు నశించినప్పుడు మనస్సులో ఉన్న వాసనలు కూడా కాలి బూడితేగితే ఎలకలు కాలిపోయినట్టు. ఇల్లు అంటిపోయింది అనుకోండి, అక్కడ ఎలకలు బతకండి, ఇంటితో పాటు ఎలకలు కాలిపోతాయి. అయితే హృదయంలో మీ మనస్సుని నిలబెట్టి ఉంచినప్పుడు మనోనాశనం అయినప్పుడు వాసనలు కూడా క్షయిస్తాయి. అయితే హృదయంలో నిలబడగలగలదు. ఆ నిలబట్టడానికి గురువు యొక్క అనుగ్రహం అవసరం. నిలబడాలి అక్కడ. అది ఇంకోటి మనస్సు మందు వాడు అర్థం చేసుకోవాలి. మనం తొందర అంటే సబ్జెక్టు మీరు తర్వాత ఏదో అవుతాం, చనిపోయేది ఏదో అవుతాం. సబ్జెక్ట్ మీకు ప్రాపర్గా అర్థమవుతుంటే ఆ శాంతి సుఖం ఇప్పుడు అందుకోవచ్చు. సబ్జెక్ట్ ముందు ప్రాపర్గా అర్థం చేసుకోవడం ముందు మన మనసుతోటి మన దేహంతో తాదాత్మ్యం తగ్గించుకోవాలి. రెండు అబద్ధం. కానీ మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవాలి, దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఏం చేత ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మీ హృదయంలో ఉన్న సత్యాన్ని ఎరుకులోకి రావటానికి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం భీమవరం వెళ్ళాలనుకున్న కారులో, కారు భీమవరం కాదు, భీమవరం అనటానికి సహకరిస్తాను. ఏది కారు, అంతేకాని కారు భీమవరం కాదు. అలాగే దేహం అనేది కూడా ఒక పనిముట్టు, ఒక వెహికల్, కారు లాంటిది. దాన్ని ఉడికే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు? నీ హృదయంలో నిజం తెలుసుకోవడానికి నువ్వు సహకరిస్తుంది కాబట్టి. మనసుతోటి తాదాత్మ్యం లేదనుకోండి, మనసుతోటి భగవాన్ అన్నారు, నువ్వు ఉంటే అశాంతి కానీ నువ్వు లేకపోతే అశాంతి అంటాడు. నువ్వు ఉంటే దుఃఖం కానీ నువ్వు లేకపోతే దుఃఖం. నేనున్నాను నేనున్నాను అనుకుంటున్నారు. ఒంటరి ఎవరు? దేహం నువ్వు అనుకుంటున్నావు, మనసు దేహం అనుకుంటున్నావు, లేదా తెలివి నువ్వు అనుకుంటావు. నీకు అర్థమవుతుందో? కొంతమందికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. వాడు తెలివి నేను అనుకుంటారు. వాడు కొంతమంది తెలివితో తాదాత్యం పొందుతారు, కొంతమంది మనస్సుతో తాదాత్యం పొందుతారు, కొంతమంది దేహంతో తాదాత్యం పొందుతారు. ఈ మూడు నువ్వు కాదు. ఈ మూడు చూసుకుని నువ్వు ఉన్నావు అనుకుంటున్నావు. నువ్వు ఉన్నావు, నువ్వు లేవన్న సంగతి నీకు తెలిస్తే నీకు అశాంతి లేదు. మనం ఉన్నామనుకోవటంలో అశాంతి వస్తుంది. మనం లేవన్న సంగతి మనకి తెలిస్తే అంటే అనుభవానికి వస్తే అశాంతి లేదు. ఇప్పుడు గాఢ నిద్రలో మనకు దేహం లేదు, మనస్సు లేదు, లోకం లేదు. ఈ మధ్యలో వస్తున్నాయి, జాగ్రత్త అవస్థలో వస్తున్నాయి. గాఢ నిద్ర అందరు రోజు నిద్రపోతున్నాం మనం. అక్కడ ఏముంది? అక్కడ ఏమీ లేదు. అక్కడ ఏమీ లేదు. బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్. గాఢ నిద్రలో దుఃఖం లేదు. గాఢ నిద్రలో దుఃఖం లేదు. ఏం చదివి నీకు శరీరం లేదు, అక్కడ మనస్సు లేదు, లోకం లేదు, మీకేమీ లేదు, వీటితో సంబంధం లేదు. ఇవన్నీ మళ్ళీ జాగ్రత్త అవస్థలో వస్తున్నాయి. జాగ్రత్త అవస్థలో దేహం లేకపోతే ఎలా ఉండగలం? దేహం చనిపోతే కనపడదు. దేహం ఏదో రోజు చచ్చిపోతుంది. చచ్చిపోతే దేహం లేకపోతే ఎలా ఉండగలం? దేహం పోతుంది. అందరికీ దేహం అంటే ఇష్టం కదా. ఆ దేహం లేకపోతే ఎలా ఉండగలం అనుకుంటున్నా? మరి నిద్రట్లు ఎలా ఉంటున్నారు చెప్పండి. నిద్రట్లో మనకి దేహంతో సంబంధం ఉన్నాడు ఎవడైనా నిద్రట్లో ఉన్నాడా? ఈ దేహం నాదని చెప్పి దేహంతో తాదాత్యం పొందినవాడు గాఢ నిద్రలో ఎవడైనా నిద్రట్లో ఎవడికైనా దేహంతో సంబంధం లేదు, పరిసరాలతో సంబంధం లేదు, మనస్సుతో సంబంధం లేదు, రాగద్వేషాలతో సంబంధం లేదు, ఏమి సంబంధం లేదు వాడికి. వాడ నిద్రట్లో కానీ వాడు ఉన్నాడా లేదంటే ఉన్నాడు, కానీ దీంతో కలిసిలేడు. దేహంతో మనస్సుతో కలిసిలేడు వాడు. కానీ వాడు ఉన్నాడంటే లేదంటే ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. నీకు నాకు బాగా నిద్ర పట్టిందని చెప్పి వాడు మెలకుగానే ఉన్నాడు. వాడే సాక్షి. నాకు బాగా నిద్ర పట్టిందని చెప్పాడు ఒకడు, మెలకువగానే ఉన్నాడు. నువ్వు నిద్రపోతున్న మాట నిజమే, బాగా నిద్ర పట్టిందని చెప్పేవాడు మటుకు మెలకువగా ఉన్నాడు. వాడిని పట్టుకో, ఆడి పిల్లకు పట్టుకోవాలో జాగ్రత్తగా వస్తాడు. మనం ఏమి లేదు, మీకు ఇప్పుడు ఎవరికైనా దుఃఖం ఉందనుకోండి, నిప్పు మీద నీళ్లు పోస్తాం అనుకోండి, నిప్పు మీద నీళ్లు పోస్తే గంట సేపు ఆగు, అప్పుడే ఆగిపోతుంది. మంట అప్పుడే ఆగిపోతుంది, నీళ్లు పోసినవి. ఫలానా శరీరం నాది, ఫలానా మనస్సు నాది, మీకు అర్థం వచ్చిందా? దాంతో సంబంధం తగ్గించుకొని ఇప్పుడు ఆరిపోతుంది, దుఃఖం అంతా ఆరిపోతుంది. ఆ రెండు మీరు కాదు. ఏదో ఒక మనస్సును కూడా వేసి తిరగటం, ఏదో ఒక శవాన్ని వేసుకు తిరగటం. వేసుకు తిరిగిన పనులు అదే మనం అనుకోవటం, అదే మనం అనుకోకపోతే అక్కడి నుంచి అశాంతి ప్రారంభమవుతుంది. అంటే మౌనం అంటే మనస్సు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో అక్కడ నిలబడగలగాలి. నిలబడగలిగితే ఇది నశిస్తుంది. ఏది? మనస్సు నశిస్తుంది. అది విషయాలను ఆలోచిస్తుంటే పెరుగుతుంది. విషయ చింతన వల్లది, విషయ చింతన వల్ల ఊబుగుతుంది. మీకు అర్థమవుతుంది, విషయ చింతన వల్ల మనస్సు ఏమవుతుందంటే ఉబ్బుకుతుంది. మన శరీరానికి అన్నము, కూరలు, చపాతీలు ఇవన్నీ ఎటువంటివో మనసుకి విషయ చింతన ఎటువంటి. కొంతమంది అంటూ ఉంటారు, మా శరీరాన్ని తగ్గించుకోవాలనుకుంటూ ఉంటారు, కనిపించిన స్వీట్లన్నీ తింటానే ఉంటారు. ఒకటే మేత, శరీరం ఎలా తగ్గుతుందంటే స్వీట్లు తినగలిగి శరీరం బరువు పెరుగుతుంది. అలా విషయాన్ని చింతించగలిగి మనసు పెరుగుతుంది. మనం స్వీట్లు తినేయగలిగి అన్నం తింటాం, అన్నీ తిని స్వీట్లు కూడా తింటూ ఉంటాం. ఆ స్వీట్లు తిని ఇంట్లో స్వీట్లు బజార్లో కొనుక్కోవటం, మళ్ళీ ఇంట్లో తిన్నే కాకుండా బజార్లో పట్టాం. ఇవన్నీ తినేసి వాడు బరువు తగ్గితే బాగుందని చెప్తాడు మనకి. బరువు తగ్గితే మంచిది అంటున్నారని డాక్టర్లు బరువు తగ్గాలంటాడు వాడు ఇవన్నీ తినేసి. అలాగే విషయకి మన మనసు విషయాన్ని చింతిస్తామనుకోండి, అది ఇంకా బలహీన పడదు. ఇది మన శరీరానికి ఆహారం ఎట్టుండదో మనసుకి విషయాలను చింతించడం పట్టుకుంటుంది. ఏదో విషయాన్ని చింతిస్తూ ఉంటుంది, విషయాన్ని చింతించుకొని బలపడుతూ ఉంటుంది. అంచేది అది హృదయాకారం పొందితే, మనసు హృదయాకారం పొందితే విషయ చింతన తగ్గిపోతుంది, నిర్విషయ స్థితి కలుగుతుంది. ఆ నిర్విషయ స్థితిలోనే మీకు లోపల నా వస్తువు గోచరిస్తుంది. గౌడపాత్రుడే కారికలు రాశాడు ఉపనిషత్తు, మాండిక్యోపనిషత్తుకి మాండిక్య అనుకుంటాను కారికలు రాశాడు. ఆయన అసలు కిందకి రాలేదు, బదరీలోనే ఉన్నాడు. అక్కడే ఉన్నాడు, అక్కడే శరీరం విడిచిపెట్టేశాడు. అది భూమి మీదకి రాలేదు, శీతాకాలం కూడా బదరిలో ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఎవరైనా పొగుడతారనుకోండి మీకు సంతోషం వస్తుంది, ఎవరైనా విమర్శిస్తే మీకు దుఃఖం వస్తుంది. ఎందుకు వస్తున్నారా అంటే, ఆ పొగడతలు నిజం కాదు, ఆ విమర్శలు నిజం కాదు, నిజం వలె కనిపిస్తుంది కాబట్టి నీకు దుఃఖం వస్తా అంటాడు. ఎంత గొప్ప లాజిక్కం చూడండి. అది నీ శరీరం పుట్టిగా నిజం కాదు, శరీరం చావు నిజం కాదు, అది నిజం కాదు, నిజం వలె నీకు కనిపిస్తున్నాయి. అంచేది పుట్టాను చచ్చిపోయాను, పుట్టాను చచ్చిపోయాను అనుకుంటున్నావు. ఈ పొగడతలు నిజం కాదు, విమర్శ నిజం కాదు, నీ శరీరం పుట్టడం నిజం కాదు, నీ శరీరం మరణించడం కూడా నిజం కాదు, నిజం కాగిపోయిన నిజం వలె కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి అశాంతి ప్రారంభమవుతుంది, క్షోభ ప్రారంభమవుతుంది. నరకం ఎక్కడో చూడక్కర్లేదు, ఎక్కడ యాకి వీళ్ళు నేను నరకాన్ని చూస్తున్నావు. ఇప్పుడు ఓ తాడు పాం కింద కనిపిస్తుంది అనుకోండి, అది నిజంగా తాడు అయితే ప్రయోజనం ఏంటి? మనం పాం కింద కనిపిస్తుంది కాదు, భయం విడిచిపెట్టదు. అంటే నిజం కానిది నీకు నిజంగా కనిపిస్తుంది కాబట్టి నీకు దుఃఖం విడిచిపెట్టదు, క్షోభ విడిచిపెట్టదు, అశాంతి విడిచిపెట్టదు. ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేస్తే సంతోషం వస్తుంది, ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే దుఃఖం వస్తుంది. ఏం చేత? ఆ రెండూ నిజం కాదు, నిజం వలే కనిపిస్తున్నాయి నీకు. ఈ శరీరం కూడా అంతే, లోకం కూడా అంతే. నువ్వు ఒక తాడు పాము కింద కనిపిస్తుంది అనుకోండి మనకి, అది పాము పాము కాదు, కానీ మనకు కళ్ళింపు ఇస్తున్నందుకు కాలం భయం విడిచిపెట్టదు మనల్ని. ఇదంతా సృష్టి అంతా బ్రహ్మమే, ఇది నారాయణుడే, సృష్టి అంతా నారాయణుడే. కానీ నీకు నారాయణుడు నారాయణలాగా బ్రహ్మం బ్రహ్మంలాగా కనపడటం లేదు, కనిపించడం లేదు, ప్రపంచంగా కనిపిస్తుంది. ఇదంతా బ్రహ్మమే, ఇదంతా వ్యాపించినది బ్రహ్మమే. కానీ నీకు ఎలా కనిపిస్తుంది? ఉన్న వస్తువు ఉన్నట్టుగా గోచరించడం లేదు, వేరుగా కనిపిస్తుంది, భిన్నంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి నీకు భయం ప్రారంభమవుతుంది. ఈ సృష్టిలో ఈ జీవకోటి వస్తుజాలం అన్ని బ్రహ్మము చేత కప్పబడి ఉంది, బ్రహ్మము చేత వ్యాపింపబడి ఉన్నది అన్నాడు ఉపనిషత్తులు. మనకు కనిపించే మనుషులు, మనకు కనిపించే వృక్షజాలం, మనకుంచే జీవకోటి, ఈ పంచభూతాలు, మొత్తం సృష్టి అంతా బ్రహ్మము చేత వ్యాపింపబడి ఉన్నది, బ్రహ్మము చేత కప్పబడి ఉన్నది. బ్రహ్మముకి భిన్నముగా ఏది లేదు, బ్రహ్మకు భిన్నముగా ఏది లేదు. అది మనకు అర్థం కావాలి. అది ఉపనిషత్తు ఋషి చెప్పాడు. కానీ భిన్న దృష్టి ఉన్నప్పుడు, భేద దృష్టి ఉన్నప్పుడు పునర్జన్మలు కూడా వస్తాయి, వేరు బుద్ధి ఉన్నప్పుడు పునర్జన్మలు వస్తాయి. ఇప్పుడు మిమ్మల్ని చూసి మీకు భయం లేదు, మిమ్మల్ని చూసి మీకు, నన్ను చూస్తే భయం వేస్తుంది మీకు, వేరు బుద్ధి కారణం. ఇది బాగా అర్థం చేసుకోండి. మిమ్మల్ని చూసి ఎవరికైనా మీకు భయం వేస్తుంది, భయం లేదు. నన్ను చూస్తే మీకు భయం వేస్తుంది, మిమ్మల్ని చూస్తే నాకు భయం వస్తుంది. ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది? సెపరేట్నెస్ వస్తుంది, భిన్న బుద్ధిలోంచి వస్తుంది, వేరే బుద్ధిలోంచి వస్తుంది, అది రియాలిటీలోంచి వస్తుంది, అది ద్వైతంలోంచి వస్తుంది. ద్వైతంలోంచి కోరిక పుడుతుంది, ద్వైతంలోంచి ద్వేషం పుడుతుంది, ద్వైతంలోంచి అసూయ పుడుతుంది, ద్వైతంలోంచి బయట ద్వైతం నుంచి భయం పుడుతుంది. ఆ ద్వైతంలోంచి అంటే ఆ ద్వైతం నుంచి విడుదల పొందితేనే వాడికి అద్వైతానుభవం కలగదు. అద్వైతానుభవం కలిగితేనే కానీ వాడికి అమృతానుభవం కలగదు. అసలు ఇంకోటి వ్యవహారిక సత్యం ఏంటంటే అండి, మిమ్మల్ని ఏదైనా ఒక విషయంలో నేను నష్టపెట్టాను అనుకోండి, ఏదో జన్మలో మళ్ళీ నీ చేత నేను నష్టపడతాను, నష్టపడతాను. అది కర్మ, అది అది ఆ రూల్ ఆఫ్ లా, అది 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 ఆ చట్టం అలా ఉంటుంది, అది దేవుని యొక్క చట్టం అలా ఉంటుంది. స్వామి చూడటం చేసినప్పుడు తెలియదు, అనుభవించినప్పుడు తెలుస్తుంది. అది మనం ఎవరు ఎవరినైనా ద్వేషిస్తున్నాం అనుకోండి, అందులో ఉన్న బాధ మనకు తెలియదు. ఇతర చేత మనం ద్వేషింపబడినప్పుడు తెలుస్తుంది అందులో ఎంత బాధ ఉందో. ఎవరు ఇతరులకు మనం అపకారం చేశామనుకోండి, మనకేమి తెలియదు. ఇతరుల చేత మనం అపకారం పొందినప్పుడు తెలుస్తుంది. మన వంకాయ కూర తింటే బీరకాయ కూర తేనిపు రాదు, వంకాయ కూర తేనిపు వస్తుంది. వంకాయ కూర తిన్నాం అనుకోండి, వంకాయ కూర తేనిపు వస్తుంది, కానీ బీరకాయ కూర రాదు. మనం చేసింది మనం కూడా వస్తుంది, కానీ మనం చెయ్యింది మనం కూడా రాదు. అదే భగవాన్ నేను వాళ్ళు చెప్పాడు, చాలా చిన్న పుస్తకం అది అవటానికి. నువ్వు ఇతరులకు ఏదైనా సహాయం చేసావు అనుకో, ఏదో విషయంలో, దీనికి బ్రహ్మముకు సంబంధం లేదు. ఇప్పుడు మన మాట వ్యవహారిక సత్యాలు ఇప్పుడు నేను చెప్పి, మీరు ఇతరులకు ఏదైనా సహకారం చేశారనుకోండి, నీకు అర్థమవుతుంది అనుకోండి, తిరిగి వడ్డీతో సహా సహకారం తిరిగి నీకు వచ్చేస్తుంది. ఈశ్వరుని ఆజ్ఞానం, ఇతరులకు మనకు అపకారం చేస్తే మనకు అపకారం వస్తుంది, ఇతరులకు ఉపకారం చేస్తే ఉపకారం, మనం ఏది చేస్తే అది మనకి రిటర్న్ అయి వచ్చేస్తుంది. కృష్ణార్పణ అంటే 1000 రెట్లు వస్తుంది. మీరు ఏదైనా మంచి చేసినప్పుడు కృష్ణార్పణం అంటారనుకోండి, కృష్ణార్పణం నీళ్ళు ఇడిచిపెడతారనుకోండి, 1000 రెట్లు వస్తుంది. దేవదేవుడు ఏమొస్తుంది? దేవదేవుడు ఒకవేళ చెడ్డ చేసి కృష్ణార్పణ అంటే 1000 రెట్లు వచ్చేస్తుంది. ఇది కూడా జాగ్రత్త పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. మీరు మంచి చేసి కృష్ణార్పణ అంటే 1000 రెట్లు వచ్చేస్తుంది. మీరు ఏదైనా చెడ్డ చేసి వదిలించుకుందామని చెడ్డను కృష్ణార్పణ అనుకుంటారు అనుకోండి, మీరు ఒక చెడ్డే చేస్తారు, 1000 రెట్లు వచ్చిందని ఎత్తి మీద పడతారు. కృష్ణుడు చాలా ప్రమాదమైన మనిషి. మీరు ఏమనుకుంటున్నారంటే బాగానే ఉందండి, 1 రూపాయి ఇచ్చి 1000 రూపాయలు సంపాదించవచ్చు కృష్ణార్పణ అండి, ఎంతవరకు బాగానే వింటున్నారు. చెడ్డ కూడా 1000 రెట్లు ఇచ్చారు. ఇప్పుడు మనం ఏదైనా చెడ్డ చేసామనుకోండి, ఎందుకు చెడ్డ వదిలించుకుందాం కృష్ణుడికి ఇచ్చేద్దాం కృష్ణార్పణ అంటారు అనుకోండి, నీకు అర్థమవుతుందా? పుచ్చుకుంటాడు వాడు. ఏదైనా చెడ్డ చేసి కృష్ణార్పణ అంటే వాడు దొంగాడు, పుచ్చుకుంటాడు. పుచ్చుకుని వెయ్యి రెట్లు మళ్ళీ తిరిగి పంపేస్తాడు, వడ్డీ కలిపి పంపేస్తాడు. మీరు చాలామంది ఏమనుకుంటారంటే మంచి చేసినప్పుడు కృష్ణార్పణ అనమంటారు, మంచి చేసినప్పుడు వెయ్యి రెట్లు వచ్చినప్పుడు, చెడ్డ చేసినప్పుడు ఇచ్చేస్తాడు వెయ్యి రెట్లు. మీరు మీరు చేసిన దోషం ఒక్క రూపాయిదే, మళ్ళీ 1000 రూపాయలు మిమ్మల్ని అనుభింపులా చేస్తాడు ఆ కృష్ణుడు. అదే కృష్ణార్పణం. నేను చెప్పాను కదా, కృష్ణుడు లాంటి దేవుడు మన దేవుడు ఏ మతంలోనే లేడని. ఇంకెక్కడ హృదయాన్ని గ్రహించాలి, మాట కాదు, హృదయాన్ని గ్రహించాలి. కృష్ణుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, భోజనం చేసి వచ్చి కూర్చున్నాడు ఆయన. అక్కడ ఎవరైనా పెద్ద పెద్దలు అయ్యారో, భోజనం లేకుండా ఆహారం తీసుకోకుండా ఎవరున్నారో చేతులు ఎత్తుందంటే, నిజంగా ఆహారం తీసుకొచ్చి ఆహారం తీసుకోకుండా ఉన్నవాళ్ళు మౌనంగా ఉండేవారు. ఆయన అప్పుడే భోజనం వచ్చి చేతితో నేను ఆహారం తీసుకోకుండా వచ్చాను. నీకు అర్థమవుతుంది అంటే నేను తిన్నాననే భావన లేకుండా తింటే తిననవాడితో సమానం. నేను చేసి మనం ఏదైనా పని చేసి నేను చేశాను నేను చేశాను, నేననే తలంపు లేకుండా, నేననే భావం లేకుండా, దేహాభిమానం లేకుండా చేసిన వాడు చెయ్యని వాడితో సమానం. ఒక పని దేహాభిమానం లేకుండా మనం చేస్తే చెయ్యని వాడితో సమానం. అక్కడ మనస్సు లేదు, నేను చేశాననుకునే మనస్సు లేదు, అప్పుడు చెయ్యని వాడితో సమానం. భీష్ముడు నిజంగా బ్రహ్మచారి, కృష్ణుడు 8 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. నీకు అర్థమవుతుంది, ఇక్కడ బ్రహ్మచారి ఎవడంటే భీష్ముడు జడుస్తాడు చెయ్యేస్తానికి. ఏమైనా మనసులో పొరపాటు చేశావు నీ, కృష్ణుడు చెయ్యి పైకెత్తేస్తాడు. బ్రహ్మచారి ఎవడంటే ఆడే ముందు పైకెత్తేది, 8 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఇక్కడ సభ జరుగుతుంది అనుకోండి ఇలాగా, ఇక్కడ బ్రహ్మచారులు ఎవరు ఉన్నారంటే భీష్ముడు జడుస్తాడు. నిజంగా బ్రహ్మచారి భీష్ముడు అంటే ఒకవేళ మనస్సులు ఎక్కడైనా పొరపాటు చేసామనుకుంటాడు భీష్ముడు, ముందు బ్రహ్మచారిగా ఉన్నవాళ్ళు ఎవరంటే కృష్ణుడు చెయ్యి పైకి ఇచ్చేస్తాడు. ముందు ఆడు వచ్చేసి ఫ్రంట్ సీట్లో కూర్చుంటాడు. దానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఆ దేహభావం లేదు వాళ్ళకి, ఆ శరీర భావం లేదు. అర్జున, నువ్వు దేహభావం లేకుండా, శరీరభావం లేకుండా, దేహాభిమానం లేకుండా అర్థమవుతుందండి, ఈ 100,000 మందిని చంపితే నీకు దోషం లేదన్నాడు కృష్ణుడు. అయితే మనకు అందని స్థితి ఆత్మభావనతోటి, బ్రహ్మభావనతోటి నువ్వు కొన్ని 100,000 మంది జనాలను చంపితే నీకు పాపం కదా. దేహభావంతో చేస్తే మనకి ఎత్తుకు ఎత్తు అనుభవించాలి. అర్జున, నీకు దేహభావం లేకుండా, దేహాభిమానం లేకుండా, దేహాత్మ బుద్ధి లేకుండా కొన్ని 100,000 మందిని చంపితే నీకు దోషం లేదు. అయితే ఆ స్థితి మనకు అందరం స్థితి, అది మనం కాపీ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకే కొంతమంది చెప్తారు కృష్ణుడు చేసినట్టు చేయకండి, కృష్ణుడు చేసినట్టు చేయకండి, కృష్ణుడు చెప్పింది వినండి. కానీ కృష్ణుడు ఎలా చేశాడు మనం ఎలా చేద్దాం? గోవర్ధనగిరి మనం ఎత్తగలమా? గోవర్ధనగిరి ఓ బొట్న దళితుడు ఎలా చెప్తాడు? అలా వారం రోజులు ఉంచాడు. మనం బింది నీళ్ళు ఎత్తడం, బింది నీళ్ళు ఎత్తే నడుము నొప్పి వచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. కృష్ణుడు చెప్పినట్టు చేయండి, కృష్ణుడు చెప్పినట్టు చేయండి, చేసినట్టు చేయకండి. మనం కొండ నీళ్ళు ఎత్తలేము, గోవర్ధన పర్వతం అలా వారం రోజులు ఎత్తుంచాడు. కృష్ణుడు చేసినట్టు చేయకండి, కృష్ణుడు చెప్పినట్టు చేయండి. అక్కడ చదువుకున్నాడు కదా, ఎక్కడ ఎవరి దగ్గర చదువుకున్నాడు కృష్ణుడు? ఆడు కుమారుడే, ఆడు మనవాడు, ఎవడో చనిపోతే ఆ చచ్చిపోయినవాడు కావాలన్నాడు. వాడిని తెచ్చి ఇచ్చాడు కృష్ణుడు. ఆ మన అక్కడ చచ్చిపోయిన వాడు తీసుకురాడు. ఆ గురువు గారు మీకేం కావాలని అడిగాడు. ఎవడో మా ఇంట్లో చచ్చిపోయాడు కావాలన్నాడు నాకు. అంటే తీసుకొచ్చి ఇచ్చాడు. ఏ లోకంలో పట్టుకొచ్చి ఇచ్చాడు. వాడు కృష్ణుడు, దేవాది దేవుడు. కృష్ణుడు చేసినట్టు చేయకండి, చెప్పినట్టు చెయ్యండి. అన్నం తిన్న తిన్నవాడితో సమానమైన, పని చేసిన పని చెయ్యని వాడితో సమానం. అంటే మీరు మంచి చేసి కృష్ణ అర్పణ అంటారనుకోండి, ఆ చెడ్డ చేసి చెడ్డ వదిలించుకుందామని కృష్ణార్పణ అంటారు. ఇక్కడ వీరు ఎట్లు వచ్చేస్తున్నారు? పాప మీరు చేసిన చిన్న పొరపాటు భూతార్థంలాగా వచ్చేస్తుంది. వడ్డీతో సహా మీరు చెడ్డ అనిపింపు చేస్తాడు. ఎత్తుకి ఎత్తు పైగానే అంటే అన్నిటికంటే మౌనం ప్రధానమైంది. అన్నిటికంటే మౌనం ప్రధానమైంది. గురువు మౌనంగా ఉంటే గురువు యొక్క మౌనం భక్తులకు సహకరిస్తుంది. గురువు యొక్క మౌనం, గురువు యొక్క మౌనం, ఆచార్యుడి యొక్క మౌనం భక్తులకు సహాయ సహకారములు అందిస్తూ ఉంటుంది. బయటికి మాట్లాడటానికి నోరు అవసరం, బయటికి మాట్లాడటానికి నోరు అవసరం, కానీ మౌనానికి, మౌనానికి నోటితోడు పని లేదు. మాట్లాడాలంటే నోరు ఉండాలి, అంతేకాదు నాలుగు ఉండాలి. మౌనానికి నాలుగుతోటి, అవయవాలతోటి, ఇంద్రియాలతోటి పని లేదు. పని లేకుండానే, నోటితోటి పని లేకుండా, నాలుగుతోటి పని లేకుండా అది పని చేస్తూ ఉంటుంది. గురువు యొక్క మౌనం, ఆ గురువు యొక్క మౌనం మీకు చేసే ఉపకారం మీ మాటలకు అందదు, మీ తలంపులకు అందదు. గురువు యొక్క మౌనం మీకు చేసే ఉపకారం మీ బుద్ధికి అందదు, మీ బుద్ధికి అందదు, మీ మనస్సుకి అందదు, మీ ఇంద్రియాలకు అందదు, మీ కళ్ళు చూడలేవు. అలాగే మన పంచదార రుచి చెప్పలేము. పంచదార మీరు నోట్లో వేసుకుంటారు అనుకోండి, ఎలా ఉందంటే తీయగా ఉందంటారు. తీయదనం ఎలా ఉందని మీరు చెప్పలేరు. గురువు యొక్క మౌనం యొక్క ఔన్నత్యం మనం చెప్పలేము. అది అనుభవిక వైద్యం. ఇది చెప్తున్నాడు గురువు యొక్క మౌనం. గురువు యొక్క మౌనం మీరు ఎన్ని యాత్రలకు తిరిగి వచ్చినా చెప్తున్నాడు, ఎన్ని యాత్రలకు తిరిగి వచ్చినా, ఎన్ని పూజలు చేసినా చేయొచ్చు, కానీ గురువు యొక్క మౌనం, గురువు యొక్క చూపు మిమ్మల్ని పవిత్రం చేసినట్టు, మీ మనస్సును బాగు చేసినట్టు యాత్రలు కూడా చేయలేవు. నదుల్లో స్నానాలు చేయొచ్చు, దేవతలకు పూజలు చేయొచ్చు. ఒక జ్ఞాని యొక్క చూపు, ఒక జ్ఞాని యొక్క, ఇదంతా ఎందుకు, ఈ సభ దేనికి? మన శరీరానికి రోగం వస్తే హాస్పిటల్కి గడపం, మరి ఈ సభ ప్రయోజనం ఏంటి? మన మనస్సును మనం బాగు చేసుకోవటం, మన మనస్సును మనం పవిత్రం చేసుకోవటం. దేవుడు ఉన్నాడో లేదో మనస్సు ఉన్నట్టు మీకు తెలుస్తుంది కదా. శరీరం ఉంది ఎలా తెలుస్తుందో, నాకు మనస్సు లేదని ఎవడ అండవు. దేవుడు లేడని చెప్పేవాళ్ళు ఎవడ ఉన్నారు, కానీ నాకు మనసు లేదు, బుద్ధి లేదని ఎవడో చెప్పడు. మనసు మనకి తెలుస్తుంది. వీటి జ్ఞాన యజ్ఞాన యొక్క ప్రయోజనం ఏంటి? మనం హాస్పిటల్కి వెళ్ళి దేహాన్ని ఎలా బాగు చేసుకుంటామో, ఈ జ్ఞాన యజ్ఞాలు, వీటి యొక్క ప్రభావం, వీటి యొక్క అన్నిటి యొక్క ప్రయోజనం ఏంటంటే మన మనస్సుని బాగు చేసుకోవటం, మన మనస్సును పవిత్రం చేసుకోవటం, మన మనస్సును శుద్ధి చేసుకోవటం. ఈ జ్ఞాన యజ్ఞాల యొక్క లక్ష్యం కదా. శరీరం కాలు ఇరిగిపోయింది అనుకోని బాగు చేయించుకుంటున్నాం కదండి. అలాగే మనసు పాడైపోయింది అనుకోండి, మనసు బాగు చేసుకోవాలి కదండి. మీకు అర్థమవుతుంది కదా. అయితే పొట్టలో ఏదైనా నొప్పి వస్తాం అనుకోండి, ఆ పొట్టని నొప్పి తగ్గడానికి హాస్పిటల్కి వెళుతున్నాం కదండి. అలాగే మనసును బాగు చేసుకోవాలి. మనసు శరీరాన్ని ఎలా బాగు చేసుకుంటున్నాము, మనసును బాగు చేసుకోవాలి, మనసును పవిత్రం చేసుకోవాలి, మనసును నిర్మలం చేసుకోవాలి. అందుకే ఈ జ్ఞాన యజ్ఞం యొక్క ప్రయోజనం. మీ శరీరం ఆరోగ్యంగా ఉందనుకోండి, మనస్సు బాగోలేదు అనుకోండి, సుఖంగా మనస్సు ప్రశాంతంగా లేదనుకోండి, మీకు నిద్ర పట్టదు. పోనీ, దేవుడి మాట వదిలేని భౌతిక వైపు. ఈ మాటలు మీరు శ్రద్ధగా వింటాలంటే మీ మనస్సు బాగుపడుతుంది, మీరు చిన్నది అరుగుతుంది, సుఖంగా నిద్రపడుతున్నాం మీకు. భౌతిక ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి, ఆధ్యాత్మికం విడిచిపెట్టండి, ఇహం కూడా కలిసి వస్తుంది మీకు. సద్యచ్చి బాగా శ్రవణం చేయటం వల్ల అది గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క చూపు, గురువు యొక్క మౌనం, గురువు యొక్క మాట. మీరు ఏది తీర్థయాత్రల కంటే ఈ పూజల కంటే వాటి వల్ల కూడా ప్రయోజనం ఉంది. నదుల్లో స్నానాలు చేయటం కంటే ఇలాంటికంటే గురువు యొక్క చూపు, గురువు యొక్క మాట, గురువు యొక్క మౌనం మిమ్మల్ని ఎక్కువ పవిత్రం చేస్తుంది, మిమ్మల్ని ఎక్కువ మీ బుద్ధిని శుద్ధి చేస్తుంది. అంటే గురువు యొక్క మౌనానికి అంత శక్తి ఉంటుంది. అంటే ఎక్కడైనా మహాత్ములు కూర్చున్నారనుకోండి, అనుకోండి ఎక్కడైనా మల్లెపూలు చెట్లు ఉన్నాయనుకోండి, అక్కడ వెనుక 10 నిమిషాలు కూర్చుంటాం అనుకోండి, మీకు అర్థమవుతుంది? మనకి ఇష్టం లేకపోయినా ఆ వాసన వస్తూ ఉంటుంది. మల్లెపూల వాసన మనకి ఇష్టం లేదు అనుకోండి, ఆ సమక్షంలో కూర్చున్నప్పుడు సువాసన వస్తుంది. మీకు మహాత్ములు అంటే ఇష్టం లేకపోయినా, మహర్షులు అంటే ఇష్టం లేకపోయినా, యోగులు అంటే ఇష్టం లేకపోయినా, వాళ్ళు కనీసం వెళ్ళి చూసి రావటం వల్ల కూడా మీరు లాభాన్ని పొందుతారు. మీకు మల్లెపూల చెట్లు అంటే ఇష్టం ఉండదు అనుకోండి, మీకు ఇష్టం లేదు కాబట్టి దగ్గర కూర్చొని మీకు సువాసన ఇవ్వటం మానదు. చెరుకు రసం మీకు ఇష్టం లేదు అనుకోండి, మీకు చెరుకు రసం నోట్లో పెట్టుకుంటే తీయదనం, మీ తీయదనం దాని రుచి మీకు ఇవ్వటం మానదు. మహర్షులు కూడా అటువంటి వాళ్ళు. మీరు మంచి మీద చెయ్యేసారనుకోండి, ఆ మంచి అంటే మీకు ఇష్టం లేకపోయినా చల్లదనం ఇవ్వటం మానదు. యోగులు కూడా అటువంటి వాళ్ళే. అంచేత మీరు అక్కడ ఆ సత్పురుషుడు మీతో మాట్లాడక్కర్లేదు, మీకు అర్థమవుతుంది? ఆ సత్పురుషుడు మీతో మాట్లాడక్కర్లేదు. వచ్చారా, మీరు భోజనం చేశారా, స్నానం చేశారా అని ఏం అడగక్కర్లేదు. మిమ్మల్ని మర్యాదలు ఏం చేయక్కర్లేదు, మిమ్మల్ని మర్యాదలు ఏమి చేయక్కర్లేదు. వాడు మీ వంక చూడక్కర్లేదు, మీరు వాడు వంక చూసిన ఎంతో కొంత పవిత్రుడు తెలుసు. సత్పురుషుడు యొక్క వైభవం వాడు మాట్లాడ్డానుకోండి, మీరు భోజనం చేశారా, స్నానం చేశారా, మనం కొత్త చుట్టాలను గౌరవిస్తాం చూడండి, అలా వాడు ఏం గౌరవించక్కర్లేదు. వాడు మీ వంక చూడక్కర్లేదు, వాడిని మీరు చూసేది పోయినా సరిపోతుంది. దానివల్ల కూడా ఎంతో కొంత పవిత్రత కలుగుతుంది, ప్యూరిటీ కలుగుతుంది, పరిజీవి రెండు వస్తుంది. మనం అతను పొందింది మనం కూడా పొందాలి అనే జిజ్ఞాస కలుగుతుంది, ముముక్షత్వం కలుగుతుంది, పట్టుదల వస్తుంది, మనం కూడా సాధించాలనేటువంటి ఆ లోపల ఆ బుద్ధి సూక్ష్మత కలుగుతుంది. ఇదంతా సత్పురుషుడు మీతో మాట్లాడకపోయినా ఆ సత్పురుషుడు దర్శనించాలి. స్పర్శ కూడా అక్కర్లేదు, స్పర్శ కూడా అక్కర్లేదు, మాటలతో పని లేదు, దర్శనమే చాలు. మీరు బాగున్నారో లేదని ఇవన్నీ అడగక్కర్లేదు సత్పురుషుడు, అది అండర్స్టుడ్. వాళ్ళు ఆ వాతావరణంలోనే ఆ సత్పురుషులు, యోగులు, మహాత్ములు, మహర్షులు ఉన్నటువంటి ఆ వాతావరణంలో నారదుడు సూర్యుని ఇంట్లో పుట్టిన ఆ దేవఋషి ఎలాగయ్యాడో ఆ మహాత్మ యొక్క ఆ వాతావరణంలో వాళ్ళు నీకు నోటితో చెప్పకపోయినా, వాళ్ళు నోటితో చెప్ప నీ ముఖం చూశాడు, ముఖం పక్కకు పెట్టుకున్నా, నీ ముఖం చూసి వాళ్ళ ముఖం ఒకవేళ పక్కకు పెట్టుకున్నా మీరు జ్ఞానం పొందకుండా ఉండాలి. ఆ వైభవం అటువంటిది. అంచేత మీకు పెట్టుబడి లేకపోయినా, మీరు కష్టపడి పెద్ద పెద్ద సాధనలు చేయకపోయినా, ఏదో నిమిత్త మాత్రంగా మీరు ఎంతో కొంత మీరు చేయగలిగింది చేస్తున్నప్పటికీ, ఆ సజ్జన సాంగత్యంలో మహనీయుల యొక్క మహర్షుల యొక్క సమక్షంలో వాళ్ళ ప్రజెన్స్లో మీ వాసనలు అణుగుతాయి, మీ వాసనలు అణుగుతాయి, మనస్సు నిర్మలమవుతుంది, మనస్సు నిశ్చలమవుతుంది, మనస్సు యోగ్యమవుతుంది. అంతేకాదు అతను ఏ స్థితిని పొందాడు ఆ స్థితిని మీకు ప్రసాదిస్తాడు, ఆ సమాధి స్థితిని ప్రసాదిస్తాడు. ఇదంతా సత్పురుషుల యొక్క భిక్ష. అది కాదండి. ఇప్పుడు మీకు 1 కోటి రూపాయలు ఉన్నాయనుకోండి, లేవనుకోండి, పని ఉన్నాయనుకుందాం, మన 1 కోటి రూపాయలు లేవనుకోండి, లేదు అనుకోవాలి కదా. మరి మీకు 1 కోటి రూపాయలు ఉన్నాయనుకోండి, మీకు మీ అమ్మాయికి ఏమీ లేదు అనుకోండి, అనుకోండి మీ అమ్మాయికి ఏమీ లేదు అనుకోండి, మీరు ఏమనుకుంటారు? నా 1 కోటి రూపాయలు, మా అమ్మాయి కూడా బాగుపడాలి, మీ అమ్మాయి కూడా బాగుపడాలి అనుకుంటారు కదా. నా 1 కోటి రూపాయలు ఉన్నాయి, మా అమ్మాయికి ఏమి లేదు, మా అమ్మాయి కూడా బాగుపడితే బాగుంది, మా అమ్మాయి కూడా బాగుపడితే బాగుంది. ఈ మామూలుగా లౌకిక ప్రేమలో మీరు అనుకోండి, మీరు లౌకిక ప్రేమలోనే మీ 1 కోటి రూపాయలు అంటే మీ అమ్మాయి కూడా 1 కోటి రూపాయలు ఉండాలని ఈ లౌకిక ప్రేమలోనే అలా అనుకుంటుంటే అలౌకిక ప్రేమ, అభౌతిక ప్రేమ ఎట్టి ఉంటుంది? అది మహాప్రవాహం. ఇది అన్నవరల్లి, ఇది అన్నవరల్లి అని బ్రోకెన్. ఇది నేను చెప్పింది భౌతికమైన ప్రేమ. మీ అమ్మాయి మీద మీకున్న ప్రేమ భౌతిక ప్రేమ, ఇది అభౌతికం, అది అలౌకికం. ఇట్ ఈస్ బియాండ్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ బియాండ్ థాట్, ఇట్ ఈస్ బియాండ్ మైండ్ ఆల్సో, ఇట్ ఈస్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ బియాండ్ రిటన్ ఎక్స్ప్రెషన్. నీ భౌతికమైన ప్రేమకే నా 1 కోటి రూపాయలు అన్న, మా అమ్మాయి కూడా 1 కోటి రూపాయలు ఉంటే బాగుంది, నీ బో ఈ చిన్న ఈ బుద్ధి బుల్లి మనసుకి, స్మాల్ మైండ్కి, లిటిల్ మైండ్కి, పెట్టి మైండ్కే ఇలా అనిపిస్తే జ్ఞాన యొక్క హృదయానికి, జ్ఞాన యొక్క హృదయం ఆ మాత్రం స్పందించలేదా? నేను సబ్జెక్ట్ చెప్తున్నాం అనుకోండి, ఉదాహరణ మీ వల్ల మాకు ఏం వస్తుందనే ప్రశ్న వచ్చింది అనుకోండి, మాట చెప్పలేదు మీకు. ఇక్కడికి ఒక్కది మీకు సబ్జెక్ట్ చెబుతున్నాం అనుకోండి, ఇక మనసుకి మీ వల్ల, మీ వల్ల మాకు ఏం కలిసి వస్తుందనే ప్రశ్న వచ్చిందనుకోండి, ఇంకా సబ్జెక్ట్ చెప్పలేం. ఇట్ ఈస్ నాట్ డిజైర్, ఇట్ ఈస్ లవ్. ఇట్ ఈస్ నాట్ బిజినెస్, ఇట్ ఈస్ లవ్. ఇట్ ఈస్ ఎ ప్యూర్ లవ్, ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్. లవ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్. లవ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ డిజైర్. డిజైర్ ట్రేడ్ చేస్తుంది, లవ్ ట్రేడ్ చేయదు. అయితే వాడి సమక్షంలో కేవలం నేను నీ మనస్సును బాగు చేయటమే కాదు, నీ మనస్సును పవిత్రం చేయటమే కాదు, నేను నీ మనస్సును బాగు చేసి వదలటం కాదు. అతను ఏ సమాధి స్థితిని పొంది ఉన్నాడో ఆ సమాధి స్థితిని పొందింపు చేసే వరకు వెంటాడుతూ ఉంటాడు. ఒకవేళ ఈ శరీరం ఉండగా ఫెయిల్ అయితే రాబోయే శరీరంలో నువ్వు ఎక్కడన్నా చూసుకుని నేను వెంటాడుతాడు. ఆ స్థితి నీకు అంది వరకు వాడి జ్ఞాని, వాడి గురువు, వాడి ఈశ్వరుడు. ఈ కుండ సంబంధాలు కాదు, మన ఇంట్లో ఎవరైనా చనిపోతే అది కుండ సంబంధాలు అంటారు. అంటే వరకట్ట తగలబెడతాం, వచ్చేస్తాం, వాళ్ళతో అక్కడితో ఆఖరి వాళ్ళతో. ఏ కొండ సంబంధాలు కాదు, ఇది ఆత్మ సంబంధం. మర్చిపోయినా మర్చిపోతాం. ఇది హృదయగతమైనది, మనోగతమైనది కాదు, దేహగతమైనది కాదు, హృదయగతమైనది. కొండ సంబంధాలు కాదు. అంచేది నువ్వు ఒకవేళ నీకు జ్ఞానం సంపాదించే గురువు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడో చూడండి. ఒకవేళ నీకు జ్ఞానం సంపాదించాలందనుకో, తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నావు అనుకో, నేను ఇక్కడి నుంచి భీమవరం వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, అనుకోండి భీమవరం వెళ్ళాలని మీరు లోపల ఉద్దేశం అనుకోండి, కరికులు రోడ్డు పట్టుకుని వెళ్ళిపోతారనుకోండి, అడ్డం వస్తాడు, పోతకపోయారనుకోవచ్చు. మీరు ఇప్పుడు భీమవరం వెళ్ళాలని అనుకుంటున్నారు, ఉద్దేశం అది, కానీ మీరు కరికులు రోడ్డు పట్టుకుని వెళ్ళిపోతున్నారు, పోతే పోతారని అనుకోడట్టండి. మీ ఉద్దేశం మంచిదే, పాపం భీమవరం వెళ్ళాలని ఉద్దేశం, ఎవరో కైకులూరు రెడ్డి పట్టించేశారు మిమ్మల్ని, కానీ మీ ఉద్దేశం ఏంటి భీమవరం వెళదామని, అది కూడా చూస్తాడు. ఇది భీమవరం వెళ్ళదు, ఇది కైకులు రోడ్డు, ఈ ముఖాన్ని తిప్పుతాడు, మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాడు, ఆకువీడు తీసుకొస్తాడు, ఆకువీడు తీసుకొచ్చి వదిలేడు, భీమవరం రోడ్డు చూపించి ఆ రోడ్డు మీద మీ జాతనాలు అడుగులేసి పక్క తప్పుకుంటాడు వాడు గురువు. మీరు రాంగ్ పాత్ర వెళ్ళిపోతుంటారు, రాంగ్ థింకింగ్లో ఉంటే అడ్డపడతాడు, మనకి ఎంతకని ఊరుకోడు. ఈ ఉద్దేశం మంచిది, భీమవేదాలనే ఎవడో దారి తప్పించేశాడు, ఆకువీడు వెళ్ళిపో ఇటు వెళ్ళిపోతున్నారు కైకులు. నువ్వు నడిచేది కైకులు వైపుకి, కానీ లోపల ఉద్దేశం ఏంటి? భీమవరం వెళదాం, ఇంకా భీమవరం వస్తుంది రాదు, ఇది గురువు చూసుకుంటాడు. గురువు మిమ్మల్ని ఆకువీడు తీసుకొచ్చి వదిలేయడు, భీమవరం రెండు చూపించి అది అడుగులేయించి ఇటు వెళ్ళమని చెప్పే పక్క తప్పుకుంటాడు వాడి గురువు. ఎవడ పిచ్చవాడు ఉండటం ఇదే జ్ఞానం అనుకోవటం, అది 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 పిచ్చది జ్ఞానం అని అడిగి, అది జ్ఞానం కాదు పిచ్చని అడిగి తెలియటం లేదు. పైగా ఇంకోటి అంటాడు, నేను ఏదో కనిపెట్టాను అంటాడు. ఏ పిచ్చడు కనిపెట్టేంటి? కృష్ణుడు అంతటి వాడు, దేవాది దేవుడు అంతటి వాడు, నేనేం కనిపెట్టి చెప్పటం లేదు, ఆ వేదాల్లో ఉన్న సారం చెప్తున్నాను అర్జున అని చెప్తే ఇటు కనిపెట్టాను అంటాడేంటి? వీడు కనిపెట్టడేంటి? వీడు భగవంతుడే, నేనే కొత్తగా సృష్టిని చెప్పటం లేదు, వేదాల్లో ఉన్న సారమే చెప్తున్నాను అర్జున. ఇది ఎందుకు చెప్తానంటే చెప్పవలసిన అవసరం లేదు, మరుగును పడిపోయినది. ఆ మరుగును పడిపోయింది వ్యక్తం చేయడానికి, నీ ద్వారా లోకానికి వ్యక్తం చేయడానికి చెప్తున్నాను భగవంతుడు చెప్తే, వీడేదో నేను కనిపెట్టానంటాడు. అది అహంకారం, వాడు అహంకారుడు గురువు కదా, వాడు అహంకారానికి గుర్తుంది నేను కనిపెట్టానని చెప్పటం. వీడెవడు కనిపెట్టడానికి? ఇవి చెప్తున్నాడు. వాళ్ళు సరైన మార్గంలోకి మీరు వెళ్ళకపోతే రాంగ్ పాత్ర వెళ్ళిపోతాడు, రైట్ పాత్రలకు తీసుకొస్తాడు. మీకు మెడ్రాస్ వెళ్ళాలా ఉందని, మీకు మెడ్రాస్ వెళ్ళాలనుకోండి, కలకత్తారా ఎక్కేసారని కూడా మనకింటికి పోతే పోతారని గురువు చూడటం, ఏదో స్టేషన్లో దింపేస్తాడు మిమ్మల్ని. ఇంకా డెస్టినేషన్ తప్ప వెళ్ళిపోతున్నారు. రామకృష్ణ పరమహంస వివేకానంద చాలా ట్రైనింగ్ ఇచ్చాడు, ట్రైనింగ్ ఇచ్చి ఎన్నపోస పెట్టేవాడు, పంచదార పెట్టేవాడు, మజ్జిగ ఇచ్చేవాడు, అన్ని నోడుచోడు. అంటే ఎన్నపోస ఇచ్చి చేతిలో పెడితే ఆయన తినిపించేవాడు, పాలు గ్లాస్ తోడు ఇచ్చి తాగమన్నాడు కదండి, తాగించేవాడు. అలా ట్రైనింగ్ ఇస్తే అయితే మహిమలు వాళ్ళు చేతిలో పడ్డాడు కొంతకాలానికైనా. మహిమలు చేస్తారు చూడండి, మహిమలు ఎవరో కొంతమంది కాశీలో మహిమలు చేసేవాడిని చూసి వాళ్ళ మీదకి ఆకర్షించబడ్డాడు. ఎవరు? నరేంద్రుడు. నరేంద్రుడు ఆకర్షించబడ్డాడు మహిమలు చేయడం. ఆకర్షించబడితే చెప్పడానికి శరీరం లేదు. రామకృష్ణ అప్పుడు నిర్వాణ అయిపోయాడు, శరీరం లేదు. స్వప్న దర్శనం ఇచ్చాడు, స్వప్న దర్శనం ఇచ్చి నేను నీ దగ్గర నుంచి ఆశించింది ఏంటి, నువ్వు చేసే పని ఏమిటి? ఆ మహిమలని అది అయ్యేంటి? మామూలు చిట్కా పనులు అయ్యి అయ్యేంటయ్యి? చిట్కా పనులు అయ్యి జిమ్మిక్కులు ఏంటయ్యి? జిమ్మిక్కులు మెజీషియన్ మ్యాజిక్, ఆ పనులని మ్యాజిక్ వాళ్ళు కూడా చేస్తారు. ఇంత నీకోసం ఇంత కష్టపడింది, నీకోసం ఇంత ట్రైనింగ్ ఇచ్చింది, వీళ్ళు వాళ్ళు పట్టానకే అని స్వప్న దర్శించి చెప్తాడు. అంటే గురువు శరీరం విడిచిపెట్టే కూడా గైడెన్స్ విడిచిపెట్టడం. అంటే ఈ మహిమలు ఆకర్షణ ఉన్నాయి కదా, అందులో పడిపోవటం సిద్ధమయ్యాడు ఆయన. నీ దగ్గర నుంచి నేను ఆశించి ఇదేంటి, నువ్వు ఏ ఆకర్షణలో పడుతున్నావు? పిల్లలు కూడా అంతేనండి. అప్పుడు పిల్లలు మనం మామూలుగా ఏదైనా ఒక కేజీ పంచదార చెమ్మని పంపుతాం అనుకోండి, ఆ రోడ్డు పక్కన ఎవరైనా నాటకాలు వేస్తున్నారు, రోడ్డు పక్కన ఎవరైనా డ్యాన్సులు చేస్తున్నారు అనుకోండి, పాప ఈ పిల్లోడు ఏం చేస్తాడంటే ఆ పంచదార తేవడం మర్చిపోయి డ్యాన్స్ వాళ్ళ దగ్గర కూర్చుంటాడు. వివేకానంద అలా చెయ్యబోయాడు, ఇదే నీ దగ్గర నుంచి ఆశించింది, నేను పంచదార తెమ్మనానే డ్యాన్స్ వాళ్ళ దగ్గర కూర్చోమన్నా. అంటే పాపం ఆవిడ పంచదార తేవడానికి వెళ్ళాడండి, ఆ డ్యాన్స్ కనపడింది అక్కడ, అందులో పడిపోయింది డ్యాన్స్లో. ఆయనకి ఇంటికే డబ్బులు ఇచ్చారు, ఈ పంచదార పట్టుకెళ్ళి ఇంటికి ఇవ్వాలని కూడా మర్చిపోయి డ్యాన్స్లో పడ్డాడు. ఈ మహిళ ఆకర్షణ కూడా అటువంటివే మెరేకల్స్. ఆకర్షణ కూడా అవి మ్యాజిక్ వాళ్ళే చేస్తారు, వీడు చేయక్కర్లేదండి. ఇదే నీ దగ్గర ఆశించింది. ఒక నీటి మీద నడవటం నేర్చుకుంటాం అనుకో, నీటి మీద నడవటం కష్టపడి కష్టపడి నీటి మీద నడవటం దగ్గర ఏదైనా 10 పైసలు ఇస్తే బలకట్టోడు దాటిస్తాడు. ఈ బలకట్టోడు చేసి పని నువ్వు చేస్తావా? ఈ బలకట్టోడు మీకు నీటి మీద నడిచే శక్తి ఉందనుకోండి, బలకట్టి ఎక్కర్లేదు. నడిచే బలకట్టోడు ఎక్కి 10 పైసలు ఇస్తే ఆడే దాటిస్తాడు. నువ్వు కష్టపడి కష్టపడి సాధించే నీటి మీద నడవటానికే జ్ఞానం సంపాదించడానికి ఇదే నువ్వు చేసే పని. నీ దగ్గర నేను ఆశించేదేంటి? నువ్వు ఏ ఆకర్షణకు గురవుతున్నావు? అంటే గురువు ఆకి విడి తీసుకొని చిడిచిపెట్టాడు, భీమవరం రోడ్డు కూడా చూపిస్తాడు. మీరు కలకత్తా మెడ్రాస్ వెళ్దామని కలకత్తా చెడిపోదాం, ఏదో స్టేషన్ దింపొదిలేదు, మళ్ళీ మెడ్రాస్ ట్రైన్ చూసి మెడ్రాస్లో జాయిన్ చేసి చెడిపోతాడు. మెడ్రాస్ ట్రైన్కి వాడు గురువు. అంటే వాడు ఏమంటున్నాడంటే, మహనీయ స్వామి వాడు ఏ స్థితిని పొందాడు, ఏ జీవన్ముక్త ఏ గుణాతీత స్థితిని పొందాడు, ఏ జీవన్ముక్తి స్థితిని పొందాడు, ఏ స్థితప్రజ్ఞత్వం పొందాడు, వాడు ఏ స్థాయిలో ఉన్నాడు, ఆ స్థాయిని పొందే వరకు నేను విడిచిపెట్టాడు వాడు గురువు. ఈ లోపల దారి చెప్పినా ఏదైనా ఆకర్షణకు గురైనా, ఏదైనా ఆకర్షణకు గురైనా రక్షించే భారం కూడా వాడి నెత్తి మీద పెట్టుకుంటాడు. వివేకానంద లాంటి కుర్రోళ్ళు 10 మంది వచ్చో రామకృష్ణ గారికి, ఆ తమ్ముళ్ళు అనుకునే వరకు వీడి పిల్లలను పాడు చేసేస్తున్నాడు అనుకునే వరకు ఎవరినండి? ఈ రామకృష్ణుడిని వీళ్ళేదో చదువుకునే పిల్లలు వీళ్ళందరినీ పాడు చేసేస్తున్నాడు. ఇలా మిమ్మల్ని బాగు చేయడానికి మాటలు కూడా భరిస్తున్నాను అంటాడు రామకృష్ణ. మిమ్మల్ని బాగు చేయటానికి అదే వీడు పాడు చేసేస్తున్నాడు, ఈడో పెచ్చోడు, ఎవడో రామకృష్ణుడో పెచ్చోడు, వీళ్ళందరినీ జాతి సాలన పెచ్చోళ్ళ కింద తయారు చేస్తున్నాడు అని అంటే రామకృష్ణ అనేవాడు. మీ మనస్సును బాగు చేయటానికి, మిమ్మల్ని బాగు చేయటానికి, మిమ్మల్ని ఉజ్వలమైన భవిష్యత్తులోకి తీసుకోవడానికి ఈ మాటలు కూడా భరిస్తున్నాం. అంటే మేము కూడా మీకోసం పచ్చిం చేయవలసి వస్తున్నాను. లౌకిక ప్రేమల్లోనే ఇంత వేగం ఉన్నప్పుడు అలౌకిక ప్రేమలో ఎంత ఉంటుంది? అంచేత నీ తెలివితేటలు ఉండొచ్చు, నీకు పైసలు ఉండొచ్చు, యూనివర్సిటీ చదువులు ఉండొచ్చు, ఇవన్నీ ఇవన్నీ ఉంటే మీరు అట్టే పెట్టుకోండి, మీరేం పాడు చేసుకోక్కర్లేదు. ఇవన్నీ ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం అవసరం, సత్పురుషులు సేవ అవసరం. మరి నారదుడు సత్పురుషుడికి సేవ చేసి వాళ్ళు చెప్పిన మాటలు విని దేవఋషి అయ్యాడు. మానవ ఋషి కదా దేవఋషి. పైగా పుట్టడం సోదర కుటుంబంలో పుట్టి అయితే సత్పురుషులు ముగిస్తున్నాను. సత్పురుషుల సమక్షంలో జ్ఞానం సంపాదించటమా ఉద్యాన్ని మీ మనస్సు అటు ఇటు ఊగిసలాడతాం అనుకోండి, ఆ మనస్సును బలపరుస్తాడు. మనస్సుని బలపరుస్తాడు, మనస్సుకి పునాది ఏర్పరుస్తాడు, మనస్సును గట్టిపరుస్తాడు. గట్టిపరిచి మీ మనస్సును మోక్షం వైపుకి తిప్పుకప్పుడు వదులుతాడు. దుర్బల మనస్సును బలమైన మనస్సులో కింద చేస్తాడు. నీకు అర్థమవుతుందా? అంటే దేవుడు ఉన్నాడా లేడా అని సంశయాత్మలు ఉంటారు చూశారు. ఏ రోజుకి ఆ రోజు సందేహం. అటువంటి వాళ్ళు సందేహరహితం చేసి మనస్సును బలపరిచి ఎటు గాలి వేస్తే అటు పోకుండా, ఆకులు చూడండి ఎండిపోయిన ఆకులు ఎటు గాలి వేస్తే అటు పోతూ ఉంటాయి, ఆ స్థితిలో మిమ్మల్ని ఉంచకుండా ఎదురుగాలికి కూడా నిలబడే శక్తిని మీకు ఏర్పరిచి, ఎదురుగాలికి కూడా నిలబడి ఎదురు ప్రవాహానికి కూడా ఇదే శక్తిని, ఆ మనోబలాన్ని, ఆ మనస్సు యొక్క దారుఢ్యాన్ని మీకు కలగజేసి ఈ దుర్బలంగా వీక్ మైండ్ని స్ట్రాంగ్ మైండ్ చేసి, అన్హెల్దీ మైండ్ని హెల్దీ మైండ్ చేసి, ప్యూరిటీ లేని మైండ్కి ప్యూరిటీ తీసుకొచ్చి ఒకవేళ నీకు ప్యూరిటీ లేకపోయినా ఆ ప్యూరిటీ తీసుకొస్తాడు, బలం వీక్మైనైనా ఆ శంకను తీసుకొస్తాడు. ఇదంతా గురువు యొక్క అనుగ్రహం. మీకు తెలిసినా మీకు తెలియకపోయినా, మీరు గుర్తించినా మీరు గుర్తించకపోయినా, మీ గుర్తింపులతో సంబంధం లేకుండా మీ అర్థం చేసుకోవడం, ఒకవేళ మీ బుద్ధి ఆ విషయాన్ని అందుకున్నా అందుకోకపోయినా, ఇదంతా గురువు యొక్క దయవల్ల ఇదంతా జరుగుతుందని మీకు తెలియకపోయినా, గురువు చేసుకునే వాడు రియాక్షన్తో సంబంధం లేకుండా వాడు చేసుకునే పని వాడు చేసుకుంటూ ఉంటాడు. వాడే గురువు, వాడే మహాత్ముడు, వాడే మహర్షి, వాడే సత్పురుషుడు. అచ్యుత అనంత గోవింద ఎవరైనా రామకృష్ణ దగ్గరికి వచ్చి అచ్యుత అనంత గోవింద శ్రీనివాస గోవింద అచ్యుత గోవింద అనంత గోవింద అని ఎలా అంటే అంటే ఇలానే ఎవడైనా భక్తిగా పలుకుతున్నాడు అనుకోండి రామకృష్ణుడు, నీకింకెక్కడ ఉన్నాయిరా దోషాలు అనేవాడు, ఆ నిండు మనస్తోడు పలికితే. అంటే సినిమాలో కూడా పలికిస్తారు అలా కాదు, ఈ డ్రామా యాక్టర్లు కూడా పలుకుతారు ఈ మాటలు అలా కాదు, నిండు మనసుతోటి నిండు హృదయంతో అలాగే నిండుగా ఆ కంఠం నిండా కొంతమంది మాట్లాడుతుంటే నోటి నిండా మాట్లాడతారు, కొంతమంది ఎలా మాట్లాడుతామంటే ఏళ్ళతో మాట్లాడితే మనకేం కలిసి వస్తున్నారమ్మా, ఏళ్ళతో మాట్లాడితే మనకేం కలిసి వస్తున్నారు అనుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అలా కాదు నోటి నిండా మాట్లాడతారు నిండు మనసుతో మాట్లాడతారు. అలా అచ్యుత అనంత గోవింద అలా ఎవరైనా నిండు మనసుతో పలికితే రామకృష్ణ దగ్గరికి వచ్చి నీకింకెక్కడున్నారు పాపాలు, ఒకసారి అచ్యుత అన్నాక ఒకసారి అనంత అన్నాక ఇది నీకు దోషాలు, నువ్వు దోషరహితులైపోయావు, నీకు మానసిక ఆరోగ్యం వచ్చేసింది, ఈ గో ఫార్వర్డ్, ఈ మార్చ్ ఫార్వర్డ్, ఈ నీడ్ నాట్ స్టాప్, ది గోల్ ఈజ్ రీచ్డ్, గో ఫార్వర్డ్ అచ్యుత అనంత గోవింద. ఇంక నీకు దోషాలు ఎక్కడ ఉన్నాయి, వాడు కాల్చి ఇడిచి పెడతాడు, ఒక గడ్డి మేతిని తగలబెట్టడానికి ఒక గడ్డి పూలు చాడు, అది దోషాలని పోగొట్టడానికి అచ్యుత అనంత గోవింద చాలు, అయిపోయింది నీ పని అయిపోయింది. ఎప్పుడు ఇది నిండి మనసుతో అన్నప్పుడు ఇది హోల్ హార్టెడ్, కొంతమంది మాట కూడా నిండిగా అనరండి, కొంతమంది గోవింద గోవింద అని ఇలా పక్క చూసుకుంటారంట వాళ్ళు ఏమో అనుకుంటారు, ఇంకా వాళ్ళకి జ్ఞానం ఏంటంటే కొంతమంది గోవింద గోవింద అని ఇలా పక్క చూసుకుంటూ ఉంటారు, ఆ పక్క వాళ్ళు ఏమని అనుకుంటారేమో, ఇంకా అంత సిగ్గుపడి వాళ్ళకి అంత ముఖమాటం పడి వాళ్ళకి జ్ఞానం ఏంటి. అందుకని మీరు భజనానందం నామ నామ సంకీర్తనం చేసేటప్పుడు వచ్చే ఆనందాన్ని వదిలేసి దిక్కులు చూడటం అటు ఇటుని వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ అహంకారం మీకు జ్ఞానం ఇస్తుందా, గోవిందనామం జ్ఞానం ఇస్తుందా మీకు, అది వికిలి నవ్వు మీకు జ్ఞానం ఇస్తుందా, గోవిందనామం జ్ఞానం ఇస్తుందా. వాళ్ళ వేళన మీకు మోక్షం ఇస్తుందా, గోవిందుడు మీకు మోక్షం ఇస్తాడా. కొంతమంది భజన చేస్తూ ఎందుకు చూస్తారు వాళ్ళు ఏమైనా అనుకుంటారు, ఇది వాళ్ళు అనుకుంటే వీడికి నష్టం ఏంటి, పిచ్చోళ్ళు పిచ్చాస్పట్లు ఇది. ఓ ఆత్మానందం ఆచరించండి, అమృత అనుభవం ఆచరించండి, నామం స్మరించుకుంటా అంటే నామస్మరణంలో వచ్చి ఆనందాన్ని భరించలేకపోతున్నాను నేను. ఒక రూపాయి భరించలేనప్పుడు 1000 రూపాయలు ఎక్కడ భరిస్తాం, కానీ 1 రూపాయిని భరించలేనప్పుడు 1000 రూపాయలు ఎక్కడ భరిస్తాం. చారాన్నం అరగటం లేదు, ఇంక కూరలన్నం ఎక్కడ అరుగుతుంది మనకి, ఈ నామాలు స్మరించుకుంటా అంటేనే అలౌకిక ఆనందం వచ్చేస్తుంది. ఏదో సమాధి స్థితిలో వచ్చే ఆనందాన్ని ఎక్కడ భరించగలం? సమాధి స్థితి ఈశ్వరుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ మనం భరించలేమని వెయిట్ చేస్తున్నాడు, వెయిట్ అండ్ సీ అంటున్నాడు ఆయన.